అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అమ్మ శారదాంబకు నమస్కరిస్తూ జగద్గురువుల పాదపద్మాలకు అంజలిస్తూ గురు కటాక్షం చేత మనం ప్రారంభించుకున్న ఆదిశంకర దర్శిత విష్ణు సౌందర్యంలో నేనటి రోజున మనం షట్పది సంపూర్ణం చేసుకుని భుజంగ ప్రయాతంలోకి ప్రవేశించాం. షట్పదిలో చివరి వాక్యం నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం. ఈ ఆరు పదములు ఎల్లవేళలా నా నోట ఉండుగాక అని భగవత్పాదుల వారు 7వ శ్లోకంలో తెలియజేశారు. అంటే ఈ ఆరు పదముల వాక్యమే ప్రధానము అన్నారు. అంటే భగవత్ శరణాగతి అనేది ముఖ్యం. ఎటువంటి భగవంతుడు అంటే నారాయణుడు కరుణామయుడు, అది భగవన్ లక్షణం ఇందులో చెప్తున్నారు. నారాయణుడు అనగా ఆ మాటకి నిన్న అర్థం చెప్పుకున్నా, సర్వజీవులకు ఆశ్రయమైన వాడు అనేది ప్రధానమైన అర్థం. అంతేకాదు నారాయణ శబ్దానికి ఉన్న ప్రాధాన్యం ఎంత విశేషంగా శాస్త్రములు చెప్తున్నాయంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కేవలం ఉచ్చరిస్తున్నా ఏముంది అనుకుంటాం, కానీ నామానుకున్న ప్రభావం చాలా గొప్పది. అందుకే ఆర్తావిషణ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాసుకునో భవంతి అని నారాయణ శబ్దానుకున్న వైశిష్ట్యం అది. అందుకే నారాయణ దయాస్వరూపుడు కనుక అనుగ్రహిస్తాడు కరుణామయ, నీ పాదపద్మమును శరణ వేడుతున్నాను అని తర్వాత వాక్యం యొక్క అర్థం అది చెప్పి విష్ణువుని శరణ వేయడమే మనం చేయవలసిన కర్తవ్యమును ప్రబోధించారు జగద్గురువులు. ఇది విష్ణు అంటే ఏమిటి అంటే భగవంతునికి తత్వస్వరూపం ఒకటి, లీలాస్వరూపం ఒకటి, రెండు ఉంటాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సింది తత్వ లీల. తత్వము అంటే ఆయన పరబ్రహ్మగా ఎలా ఉన్నారని తత్వం. లీల అంటే భక్తులను అనుగ్రహించడానికి ఆయన స్వీకరించిన నామరూపము లీల అని చెప్పబడతాయి. లీల తత్వాన్ని అందించడానికి వచ్చింది కనుక లీలలో తత్వమే గర్భితమై ఉంటుంది. అందుకే తత్వత విష్ణువేమిటో చెప్తున్న శ్లోకం నిన్న 2 శ్లోకాలు చెప్పుకున్నాం, మరొక్కసారి స్మరిద్దాం. ఇది తత్వస్వరూపం.
ఈ తత్వజ్ఞానంగానే మనకు ఉన్నట్లయితే భేద దృష్టి ఉండదు. తత్వజ్ఞానం కలిగి మీరు ఏ దేవతా రూపాన్ని ఉపాసించండి, అప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని బాధ ఉండదు. ఎందుకంటే అదే తత్వం భక్తులను అనుగ్రహించడం కోసం ఒక్కొక్క రూపంతో కనబడుతుంది. అందరి హిందూ మతంలో పరబ్రహ్మ అనగా ఒక నిర్వచనం ఉంది. ఆ పరబ్రహ్మను మనం ఒక దివ్యనామ రూపాలతో ఉపాసిస్తున్నాం. ఆ పరబ్రహ్మను విష్ణువుగా ఉపాసిస్తే వైష్ణవం, శివుడిగా ఉపాసిస్తే శైవం. ఈ నామరూపములు రెండు ఆ బ్రహ్మం స్వీకరించినవే గనక దేనికదే పరబ్రహ్మము పరిపూర్ణం అనిపిస్తుంది. ఇది హిందూ ధర్మంలో మనం తెలుసుకోవాల్సిన మౌలిక జ్ఞానం, ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు ఇక్కడ. అందు మనకు ఉండవలసిన అవగాహన ఏంటంటే దేవుడు భగవంతుడు అన్నప్పుడు పరబ్రహ్మ జ్ఞానం మనకు చాలా అవసరం. అందుకే పరమాత్మ పరబ్రహ్మ అనే శబ్దములు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రెండు శ్లోకముల్లో చూపిస్తున్నారు. అది నిన్న చదువుకున్నవి ఒక్కసారి స్మరించుకుందాం. ఇది అత్యంత ముఖ్యం. విష్ణు అనగా అసలు తత్వం అది. చిదం సంవిభున్ నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారమోంకార వాచ్యం గుణాతీతమవ్యక్తమేకం తురీయం పరం బ్రహ్మయం వేద తస్మై నమస్తే. విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం జగజ్జీవనం జ్యోతిరానందరూపం అదిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం త్రయీవక్తియం వేద తస్మై నమస్తే. ఈ రెండు శ్లోకములు అసలు అర్థ విచారణ చేస్తేనే ఆనందం కలుగుతుంది. అంత అందంగా ఉన్నది అర్థం. జగత్తు జడము, చైతన్యము చిత్. ఈ చిత్ జడముల కలయికే మొత్తం ప్రపంచం కానీ శరీరములు కానీ. అందులో విష్ణు ఎవడు అంటే చిదంశం, జడాంశ కాకుండా చిదంశ విష్ణు స్వరూపము. అందుకు పట్టుకోవలసిన చిత్తుని, జడాన్ని కాదు. అతడే విభుడు. విభుడు అంటే ఈశ్వరుడు, నిర్మలుడు, నిర్వికల్పుడు, నిరీహుడు, నిరాకారుడు. ఓంకారం చెప్తున్నది ఆ బ్రహ్మమనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఓంకారం చేత ప్రతిపాదింపబడేవాడు ఆయన. అందుకే మన హిందూ ధర్మంలో ఓం రామాయణమ, ఓం కృష్ణాయనమ, ఓం విష్ణువేనమ, ఓం శివాయనమ అన్నిటికీ ఓంకారమే. అంటే ఓంకారం ఏ బ్రహ్మను చెప్తుందో ఆ బ్రహ్మమే శివ రామ కృష్ణాది రూపమవుతున్నదని స్పష్టంగా మన పెద్దలు చెప్తున్నారు. గుణాతీతం, నిజానికి బ్రహ్మము గుణాతీతం కనుక అవ్యక్తం. గుణాల్లోకి వస్తే కానీ వ్యక్తం కాదు మనకి, అంటే అవ్యక్తం. ఎందరో బ్రహ్మలు లేరు, పరబ్రహ్మలు ఎందరో ఉండరు. పరబ్రహ్మ ఎప్పుడు ఒకటే. అందుకే అవ్యక్తం ఏకం. తురీయం, తురీయం అంటే మూడింటికి ఆవలున్నవాడు అని అర్థం ఇక్కడ. అని ఎవరు బ్రహ్మమని తెలుసుకుంటున్నారో, అని ఎవరు తెలియబడుతున్నాడో ఎం వేద అతనికి నమస్కారం. అయితే తెలియబడుతున్నా అంటే దేని చేత తెలియబడతాడు? శాస్త్రం చెప్పాలి. పరమాత్మ అంటే ఇదని మన అనుభవం వచ్చే వరకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం అనగా వేదమే. అందులో భగవత్పాదుల వారు వేదం చెప్పిందంటే నమ్మి తీరవలసిందే, మరో వివాదం లేదనేటువంటి వ్యక్తి ఆయన. అందుకే మొన్న కూడా మనం చెప్పేటప్పుడు భగవంతుని నామరూపాలు ఉపాసించడం అనేది శృతి స్మృతి పురాణాల్లో సిద్ధంగా ఉంది గనక అవి మనం స్వీకరించవలసినదే అన్నారంటే ఆయనకి ప్రమాణం వేదం అంటే. అది వేదం ఏం చెప్తోంది పరమాత్మ అంటే త్రయీ వక్తి. త్రయీ అంటే వేదము. ఏం చెప్తుందంటే విశుద్ధం శివం శాంతం ఆద్యంతం ఆద్యంత శూన్యం జగజ్జీవనం జ్యోతి ఆనందరూపం ఆ దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం. ఇందులో ఒక్కొక్క పదానికి ఉపనిషత్ ప్రమాణం చూపించాలి అంటే మళ్ళీ బోలడం సమయం పడుతుంది. జ్యోతి అనే మాట కదా ఉపనిషత్తు పరబ్రహ్మ పరంగా వాడుతోంది. జ్యోతిషామప య జ్యోతి, జ్యోతిష్యులన్నిటికీ ఏది జ్యోతో అన్నిటినీ వెలిగిస్తుంది. తన్నెవరూ వెలిగించనక్కర్లేదు, స్వయం ప్రకాశ వస్తు. జగత్తును అదే పోషిస్తున్నది. జీవామ కేనవావయం అని కేనోపనిషత్తుల మంత్రం వస్తుంది ఇక్కడ. మనం దేనివల్ల జీవిస్తున్నాం అని ప్రశ్న వేసుకుని వాళ్ళు తపస్సమాధిలోకి వెళితే అప్పుడు బ్రహ్మ విద్య వాళ్ళకి అవగతమైందని, సృష్టి అంతా దేనివల్ల జీవిస్తున్నది అంటే కేవలం బ్రహ్మము వల్ల. అతను ప్రాణమునకు కూడా ప్రాణము. అందుకే బ్రహ్మమంట సమస్తమును పోషించున్నది, నడుపునది. అది శుద్ధమైనది. శివం అంటే మంగళకరమైనది, క్షమస్వరూపమైనది, శాంతము. ఆది అంతం మొదలైనవి లేవు. ఆనందమే దాని యొక్క లక్షణం. అది దిక్కు కాలము దేశము మొదలైన పరిమితులకు లొంగేది కాదు. ఆ మూడింటికి లొంగితే ఉపాధులు అవుతాయి. మూడింటికి లొంగనేది బ్రహ్మం అవుతుంది. అందుకే ఆ దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం. అటువంటి త్రయీవక్తి యం వేద అని వేదం ఎవరి గురించి తెలిసి చెప్తున్నదో ఆ పరమాత్మకు నమస్కారం. రెండు చోట్ల కూడాను వేద అనే మాట వేశారు. వేద అంటే తెలుసుకున్నట అని పెద్దలు జ్ఞానులు యోగులు తెలుసుకుంటున్న బ్రహ్మమునకు నమస్కారము. దీన్ని బట్టి బ్రహ్మం అంటే తెలిసింది కదా. ఇప్పుడు ఆ బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మముగా చేస్తున్నాం. ఉపాస్య బ్రహ్మము సగుణము, జ్ఞేయ బ్రహ్మము నిర్గుణము. రెండు బ్రహ్మములు వచ్చాయి ఇక్కడ. నన్ను ఉపాసించేటప్పుడు నామము రూపము ఒక లోకము ఇచ్చాదరుస్తాయి. విష్ణువనగానే వైకుంఠం అని పేరు, దానికి తగ్గ రూపం. రాముడు అంటే ఒక రూపం స్ఫురిస్తుంది, విష్ణు అంటే మరొక రూపం స్ఫురిస్తుంది, నృసింహుడు అంటే మరొకటి స్ఫురిస్తుంది. ఏది స్ఫురించినా అది ఇందాక చెప్పిన రెండు శ్లోకాల వస్తువే ఆ రూపంలో వచ్చింది తెలుసుకోవాలి. ఇప్పుడు విష్ణు ధ్యానం చేస్తున్నాం. విష్ణు ధ్యానం చేసినప్పుడు ఈ తత్వజ్ఞానంతో మీరు ఉపాసించండి అంటున్నారు భగవత్పాదుల వారు.
ఏది విడిచిపెట్టమని లేదు, తత్వజ్ఞానంతో చేయండి అన్నారు. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అంటే అర్థం. ముందు విష్ణు అంటే ఏంటో తెలుసుకుని ఉపాసించండి. ఎక్కడ ఉపాసించాలి అంటే యోగపీఠంలో ఉపాసించాలి అన్నాడు. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వన్ని బింబార్ధమధ్యే సమాసీన ఓంకర్ణికే అష్టాక్షరాబ్జే అన్నాడు. ఇక్కడ విష్ణు అష్టాక్షరి మంత్ర ఉపాసకులకి, విష్ణు ఉపాసకులకి పనికొచ్చే విధానం అండి. ఇక్కడ ఏ ఉపాసకులకైనా ముందు ఈ రెండు శ్లోకాలు మాత్రం ప్రధానం. దాని తర్వాత ఆ ఉపాస్య మూర్తిని చూపిస్తున్నారు. ఇక్కడ రచించిందంతా కూడా మంత్రశాస్త్ర విషయం పూర్తిగా. అమ్మవారు పూజ చేసినా, ఇంకే దేవతా పూజ చేసినా ఆగమం ప్రకారం చూస్తే ముందు పీఠ పూజ అని ఇచ్చేస్తారు. ఇప్పుడు గమనించారు లేదు, పీఠ పూజ అని జరుగుతుంది ఇక్కడ. పీఠ పూజ అంటే పీఠక పూజ కాదు. పీఠము అంటే భగవంతుడు దేని యందు కూర్చుని ఉన్నాడో దానికి ముందు పూజ చేస్తారు. అది జడ వస్తువు కాదు అని తెలుసుకోవాలి. ఆ పీఠం ఏది అంటే అవి కూడా దేవతా విశేషాలతో ఉన్నది. అంటే అది ధరణి మొదలుకొని, అంటే భూమి మొదలుకొని పరతత్వం వరకు ఎన్నెన్ని తత్వములు చెప్పబడుతున్నాయో ఆ తత్వముని పీఠములు అంటారు. ఇక్కడ భూతత్వం మొదలుకొని పైన ఉన్నటువంటి అనంతమైన అవ్యక్తం ప్రకృతి వరకు ఎన్నెన్ని తత్వములు ఉన్నాయి, ఇటు పంచభూతములు పంచతన్మాత్రలు ఈ తత్వములన్నీ కలిపి పీఠమవుతుంది. పీఠానికి పైన ఆయన ఉన్నాడు అంటే అర్థమేమిటి? ఆయన కూర్చున్నాడు కనుక పీఠానికి శక్తి వచ్చింది, దానివల్ల శక్తివంతమైంది. ఇదే మీరు పంచబ్రహ్మాసన స్థిత ఇత్యాది లలిత ఉపాసనలు కూడా అదే చెప్పబడింది. అక్కడ కూడా పీఠ పూజ చేస్తారు. ఏ ఉపాసనలైనా పీఠ పూజ ప్రధానం. పీఠం అనగా తెలుసుకోవాల్సింది ధరణీతత్వం మొదలుకొని అవ్యక్తం ప్రకృతి వరకు ఉన్నటువంటి తత్వములు, దానిపైన ప్రణవాన్ని భావించాలి. ఆ ప్రణవ మధ్యంలో కర్ణిక, మంత్రనాదం మధ్యలో, ఆ కర్ణిక మధ్యలో ఉపాస్యమైన పరమాత్మను ధ్యానించాలి అన్నారు. అంటే అర్థం ఏంటంటే మీరు చూస్తున్న ప్రకృతి అంతా పీఠమే, పీఠం పైవాడిని చూడాలన్నారు, ప్రకృతికి ఆవలు ఉన్నటువంటి వాడిని చూడాలి అన్నారు. ప్రకృతి శక్తులని పీఠమునందు ప్రతిష్ఠిస్తారు. ఇది ఉపాసకుడు మంత్రము ద్వారా ఒక యంత్రమునందో పీఠమునందో విగ్రహం ద్వారా చేస్తాడు. ఇప్పుడు మనం భావనతో చేస్తున్నాం. అంటే మనం చూస్తున్న ధరణి, ధరణి అంటే తెలుసు కదా భూమి, భూతత్వం మొదలుకునంటే పైనన్న నాలుగు తత్వములు ఇంకా పైనన్నవి అలా వెళుతూ వెళుతూ అవ్యక్తం ప్రకృతి వరకు వెళ్ళిపోయారు. మహత్తు అహంకారం ఇవన్నీ దాటి పైన స్వామిని భావించాలి, దాని మీద ప్రణవం ఉన్నట్టు భావించాలి. అంటే ఇవన్నీ యాక్టివేట్ అవుతున్న దేనివల్ల? పైన కూర్చునేవాడి వల్ల. లేకపోతే పీఠానికి ఏం గొప్ప అండి, కూర్చునేవాడి వల్ల తప్ప. మనం ఉన్నది మాత్రం పీఠశక్తులని అధీనంలో ఉన్నాం, అందుకే వాటికి నమస్కారం చేయాలని. పీఠ పూజ అనేటటువంటి ఒక అద్భుతమైన ఉపాసన ప్రక్రియ ఇక్కడ రాశారు. మనం భావనతో భగవంతుని పూజిస్తాం, కానీ భావనకు కూడా శాస్త్ర ప్రమాణం ఉండాలి. తోచినట్టు భావించకూడదు. శాస్త్ర ప్రధానమైన భావనయే భావన. ఆ భావనకు దొరికేది భావనాగమ్య. భావించడానికి కూడా పద్ధతి ఉంది కదా, మన ఇష్టానుసారం భావిస్తామండి. ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదవట్లేదు, సెల్ ఫోన్లు కంప్యూటర్లు వచ్చాయి కానీ సరస్వతి చేతిలో పుస్తకం ముందు కంప్యూటర్ పెడతానన్నాడు. ఇలా భావిస్తాను తప్పేమిటి అన్నాడు. తప్పే అది, నేను ఆవిడది పట్టుకోలేదు, పుస్తకం పట్టుకుంది ఆవిడ. అలా ఋషులకు దర్శనమిచ్చింది. ఇలా నీ తోచిన భావనలు చేయడానికి లేదు, శాస్త్రం ఉంది, దానికో దేవత ఉంటుంది, పుస్తకానికో దేవత ఉంటుంది, ఇన్ని రహస్యాలు ఉండండి. ఇవేవీ తెలియకుండా దేవతల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే ఒకనొక కాని కాలంలో మనం ఉన్నాం. చెప్తే అర్థం చేసుకోరు, నిర్లక్ష్యం, ఆ వేదాంతం అర్థం కాదంటారు, లేదా వాళ్ళకు తోచిన నిర్ణయాలు చెప్తుంటారు. ముందు సందేహం వచ్చినప్పుడు గురువుల దగ్గర మఠం వేసుకుని నేర్చుకుని అడగడం తెలుసుకోవాలి తప్ప వాళ్ళంతటి వారు నిర్ణయించడానికి లేదు. అందుకే విద్యార్థుల వారు ఒక మాట అంటారు, అలౌకికమైనవి ఇంద్రియాతీతమైన వాటి గురించి తర్కాలు పనికిరాదు అని చెప్పాడు. ఇక్కడ అలౌకికం అది, ఇంద్రియాతీతం. నీ బుద్ధి ఇంద్రియాలను అంటిపెట్టుకు ఆలోచిస్తుంది, దీంతో తర్కిస్తామేంటి, శాస్త్ర ప్రమాణం అక్కడ. కానీ పీఠం అని ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. పీఠం అంటే మామూలు పీఠాలు కాదని తెలిసింది కదా ఇక్కడ. ఆ పీఠం పేరు ఏమిటో మహాయోగి యోగపీఠే అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలి, యోగపీఠం అన్నాడు. అంటే అవన్నీ కలిసి ఉన్నటువంటి ఒక పీఠం. యోగం అంటే కలయికను కూడా ఉన్నది. అంతేకాదు యోగపీఠం అనగా మన శరీరాన్ని ఒక్కసారి భావించాలి ఇక్కడ. ఎక్కడ భావిస్తున్నారు భగవంతుడు మన ఎందే? ఎలా భావించాలంటే నీ శరీరంలో పంచభూతత్వములు ఉన్నాయి, పంచేంద్రియ తత్వములు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, వీటికి ఆవలున్నాడు ఆయన, ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయని భావించాలి. అందుకే ధరణీతత్వం మొదలుకొని అన్నాడు. పృథ్వీతత్వం, పృథ్వీతత్వం అంటే బయట ఉన్నది కాదు, నీలో కూడా పృథ్వీతత్వం ఉంది. ఎక్కడంటే మూలాధార స్థానం మొదలుకొని క్రమం క్రమంగా ఒక్కొక్కటి దాటి వెళితే సహస్రార కమలము, కొంతమంది హృదయ కమలము, ఎక్కడో దగ్గర ఎక్కడ ధ్యానించినా ఈ తత్వములకు ఆవల ఉన్నవాడు. అది నీలో ధ్యానించేటప్పుడు కూడా ధరణీతత్వములకు కూడా పై ఆవల. అందుకే ధరణ్యాది తత్వాత్మకే, ధరణి మొదలైన తత్వములతోనూ శక్తియుక్తే ఇచ్ఛా జ్ఞానక్రియా మొదలైన శక్తులతో కూడినదిని గుణాహస్కరే వన్నిబింబార్థమధ్యే, త్రిగుణములు కూడా చెప్పారు ఇక్కడ. అందుకని సత్వాయ నమః రజసే నమః తమసే నమః అని కూడా పీఠ పూజ చేస్తారండి. ఇంకా మీకు తెలుసో లేదు, అధర్మాయ నమః అవైరాగ్యాయ నమః అజ్ఞానాయ నమః ధర్మాయ నమః వైరాగ్యాయ నమః జ్ఞానాయ నమః అని కూడా పీఠ పూజ చేస్తారు. అది చూస్తే పూజలో కూడా ఫిలాసఫీ దాచుకున్న సంస్కృతి నాది అని గర్వం కలుగుతుంది మనకి. కానీ పూజను మనం ఒక రిచువల్ కింద ఒక క్రియ కింద చూస్తాం, కానీ ఫిలాసఫీకి చూడట్లేదు. అందుకే కొంతమంది ఫిలాసఫీ చాలండి పూజలు ఎందుకు అంటారు అంటే వాడు పూజ తెలియదు ఫిలాసఫీ తెలియదు అని మనకు తెలియాలి. ఇక్కడ అంటే అక్కడ ఏం చదువుతున్నారో తెలియాలి. అధర్మానికి ధర్మానికి రెండింటికి నమస్కారం చేశాడు, ఎందుకంటే మనం ఉన్న ప్రకృతి తత్వములు రెండు ఉన్నాయి, కానీ రెండింటికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇది కలగడానికి అది కలగకుండా ఉండడానికి ఇద్దరికి నమస్కారం. బాబు బాబు నన్ను కొట్టక బాబు అంటాం, కొట్టడానికి వచ్చినవాడిని. అలాగే గొప్ప ఆయన కనబడితే ఆయనకి నమస్కారం చేస్తాం. ఇద్దరికి ఎందుకు చేస్తాను, వాడు కొట్టకుండా ఉండడం కోసం, వాడు విడిచిపెట్టకుండా ఉండడం కోసం. కొందరిని పొమ్మనడానికి నమస్కారం చేయాలి, కొందరిని రమ్మనడానికి నమస్కారం చేయాలి. ఇద్దరు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. అంటే అధర్మానికో నమస్కారం ధర్మానికి నమస్కారం అంటే ద్వంద్వములు వాటిల్లో కూడా ఈశ్వర చైతన్యాన్ని మనం చూస్తున్నామని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ గుణాహస్కరే అన్నప్పుడు గుణములు చెప్తూ అహస్కరే వన్ని బింబార్థ మధ్య అక్కడ సూర్యమండలం భావించాలి. ఆ సూర్యమండల మధ్యంలో మూలం అగ్ని ఉన్నది. ఇక్కడ ఆ బింబ మధ్యంలో ఓంకారం అనేటువంటి కర్ణిక ఉన్నది. కర్ణిక అంటే పద్మపు బొడ్డు, దాని చుట్టూ దళాలు ఉంటాయి. అలా అష్టదళ పద్మం ఉంది అక్కడ. ఇది వింటూ ఉన్నప్పుడు భావించవచ్చు, మీకు ధ్యానం అయిపోతుంది, ఇక్కడే పూజ. అష్టదళ పద్మాల్లో అష్టాక్షరి మంత్రం రాయబడి ఉన్నది అన్నాడు. మధ్యలో ప్రణవం ఉంటూ మిగిలిన 8 అక్షములు అక్కడ రచింపబడుతూ, విశేషం అంటే ప్రణవంతో కలిసి అష్టాక్షరి. కనుక ఇక్కడ మధ్యలో కర్ణిక యొక్క తురియ స్థితి ఉంటూ చుట్టూ అష్టాక్షరి లిఖించబడి ఉన్నది అన్నాడు. అందుకే ఓం కర్ణికేష్టాక్షరాబ్జే అన్నారు భగవత్పాద వారికి. దానిపై సమాసీనుడు, దానిపైన కూర్చున్న విష్ణువుని ధ్యానిస్తున్నారు. అక్కడ ఇక్కడ గుణము అనే మాటకి త్రిగుణాలనే కాకుండా గుణం అంటే మూడు అనే సంఖ్యను సూచిస్తుంది అయ్యా అన్నాడు. ఇదిగో భాష, వేద సంఖ్య అంటే 4, గుణ సంఖ్య అంటే 3, ఇలా ఉంటాయి మనకి. అలా 3 అనగానే అకార ఉకారం అకారములు అర్థం ఇక్కడ ప్రణవం చెప్పేటప్పుడు. దానిపైన తురియ పీఠం, అకార ఉకారం అకారముల పక్కన తురియం అనుకుంటూ ఉంటుంది, అదే మాండుక్య ఉపనిషత్ చెప్తుంది. ఆ తురియ తత్వమునందు పరబ్రహ్మం భాసిస్తాడు. ప్రణవమంతా ఆయన స్వరూపమైన, ప్రణవంలో ఉన్న అకార ఉకార మకారములు సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయల్ని చెప్తాయి, అతీత స్థితిని చెప్తుంది తురియం. 4 కలిపి ఓంకారం. కనుక ఎంత తత్వం చెప్తున్నాడో చూడండి ఇక్కడ. అందుకే శంకరుల రచనలో ఇది మనం భావిస్తే మహాయోగ పీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వన్ని బింబార్థ మధ్యే సమాసీనం ఓం కర్ణికాష్టాక్షరాబ్జే. ఇక్కడ బింబ అర్ధ మధ్య అన్నాడు. ఇక్కడ అర్ధము అంటే చండీ సప్తశతలు చాలామంది వినుంటారు, అర్ధమాత్రాస్థితాదేవి యానుచార్య విశేషత అని వస్తుంది ఇక్కడ. ఆ శ్లోకం అంతా ప్రణవతత్వాన్ని చెప్తున్నాడు. చండీ అంటే అదే అర్థం. ఒకప్పుడు ఇదే చోట మనం ప్రవచనం చెప్పుకున్నాం, అకార ఉకారం అకారములు ఎవరైనా అనగలరు. ఓం అన్నప్పుడు చివరిది ఉందే యా అనుచార్య విశేషత, దాన్ని మనం ఉచ్చరించలేం, అది అర్ధమాత్ర అంటారు. దాన్ని పైన ఉన్నదాన్ని అర్ధమాత్ర, ఓం అన్నప్పుడు చివరి భాగాన్ని అర్ధమాత్ర అంటారు. అది ఇక్కడ బింబ అర్ధమధ్యే అన్నాడు. ఇక్కడ అందులో ప్రకాశిస్తున్నాడు అంటే పీఠమంతా ఆయనదే. దానిపైన కూర్చుంటూ అతీతమైన స్థితిలోనే విష్ణువు కనిపిస్తున్నాడు మనకి. కానీ తత్వములన్నీ దాటిన తర్వాత ఆయన్ని చూస్తున్నాం. అంటే భగవంతుడిని 2 రకాలుగా చూడాలి, తత్వాతీత తత్వమయ్యి. మీరు మళ్ళీ లలితాశాస్త్రం ఇంటికెళ్ళి చూసుకోండి, 2 నామాలు అందులోనూ ఉన్నాయి, తత్వాతీత ఆవిడే తత్వమయ్యి ఆవిడే. తత్వమయ్యి అంటే తత్వములందంతా చైతన్యం ఉన్నది, లేకపోతే ఈ తత్వములు ఏవి పనిచేయవు. భూమిగా నీరుగా నీళ్ళ వీటన్నిటికీ పీఠం పెట్టేందుకు పూజ చేస్తున్నాం, మనం వాటితో ఉన్నాం, మనలో ఉన్నాయి కనుక. కానీ ఇవన్నీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయి, పైన కూర్చున్న శక్తి పరమాత్మ వల్ల పనిచేస్తున్నాయి. అందుకే తత్వమయుడు ఆయన, తత్వమయుడు కనుక తత్వంలో బంధితుడు కాలేదు, తత్వ అతీతుడు కూడా అన్నారు. ఇక్కడ సూర్యుడు కాంతి నీటిలో ప్రతిఫలించిందంటే నీటిలో ఆయన బంధింపబడ్డాడంటారా? నీరంతా సూర్యకాంతి నిండిపోయింది, కానీ ఆయన మాత్రం అతీతంగా ఉన్నాడు. అలాగే ప్రకృతి అంతా ఈశ్వర చైతన్యం నిండిపోయి ఉంటుంది, ఆయన మాత్రం ప్రకృతికి అతీతంగా ఉంటాడు. ఇది భావించవలసిన అంశం. ఇక్కడ ఇప్పుడు భావించారు కదా, దాని మీద కూర్చున్న విష్ణువు దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడే ఎంత అందమైన రచన చేశారు భగవత్పాదుల వారు చూడండి. విష్ణువు అనగానే అందని వాడని మొదటి 2 శ్లోకాలు తెలిసిపోయింది. ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మమునే నువ్వు ఉపాసిస్తున్నావు, ఏ తత్వమును పొందాలో అది ఔపనిషద బ్రహ్మం అంటారు, అదే నీకు పొందవలసింది, అదే ముక్తికి హేతువు, అదే ముక్తి స్వరూపం. అలాంటి పరమాత్మ ఈ తత్వమును పీఠంగా చేసుకుని కూర్చున్నాడు. ఆ కూర్చున్న సగుణ రూపాన్ని ఇప్పుడు భావిస్తున్నావు. సమానోదితానేక సూర్యేందు కోటి ప్రభాపూర తుల్య ద్యుతిం దుర్నిరీక్ష్యం నశీతం నచోష్ణం సువర్ణావధాత ప్రసన్నం సదానంద సంవిత్ స్వరూపం. భగవంతుడి స్వరూపం ఎలా ఉన్నది చూడండి, ఒక్కసారి సమాన ఉదిత అనేక సూర్యేందు కోటి ప్రభాపూర తుల్యద్యుతి, ఏకకాలంలో కోటి సూర్యులు కోటి చంద్రులు వెలిగినంత ప్రకాశంతో ఉన్నాడు ఆ స్వామి. ఆయన ప్రకాశం ఎలా ఉన్నదో చూడాలి. అసలు దేవతలంటేనే దివ్వనే ధాతువుకి ప్రకాశం అని అర్థం. దేవత శరీరం ప్రకాశ శరీరం, తేజస్ శరీరములు వాళ్ళవి, అందరూ దేవతలకే దేవుడైన ఆయన తేజస్సు ఎలా ఉన్నది అంటే సూర్య ఇందు కోటి, అంటే కోటి సూర్యులు కోటి చంద్రులు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో, సమాన కాలంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది అయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అది ఊహించగలమా అంటే ఊహించలేని కాంతి అయింది అని చెప్పడం ఇక్కడ అటువంటిది. పైగా అనంత బ్రహ్మాండాల్లో ఈ విశ్వమంతా మనం అంతరిక్షంలో ఎన్ని సూర్యులు ఉన్నారో ఎన్ని చంద్రులు ఉన్నారు, విజ్ఞాన శాస్త్రం కూడా లెక్క కందనందు ఉన్నారని చెప్తున్నారు కదా. వీళ్ళందరూ ప్రకాశం ఇచ్చినవాడు ఎవడు, అది కూడా ఆలోచించాలి. అనంతమైన సూర్యులు ఉన్నారంటారు మనకి ఇక్కడ, ఇక్కడ నుంచి చూస్తే మినుకు మినుకు కనబడుతున్న ఒకనొక నక్షత్రం 10 సూర్యులు పెట్టు అంత పెద్దది. అది విజ్ఞాన శాస్త్రం తెలిసిన వాడికి తెలుసు అంతంత ఉంటాయి ఒక్కొక్కటి కూడా. మన మన కంటికి దూరానికి అలా కనబడతాయి, ఇలాంటివన్నున్నాయి. అందుకే ఈ కాస్మోస్ గురించి మాట్లాడిన దాంట్లో అద్భుత రహస్యాలు చెప్పింది హిందూ ధర్మమే అని ఇప్పుడు పాశ్చాత్యులు అంగీకరిస్తున్నారు. అనేక కోట్ల సూర్యులు గురించి కూడా భావించారు. అందుకే ఓపెన్ హేమర్ కూడా మొదట అణు విస్ఫోటనాన్ని వర్ణిస్తూ చెప్పిన మాట ఏంటంటే, భగవద్గీతలో శ్లోకమే చెప్పాడు, దివి సూర్య సహస్రస్య భవేద్ జుగవద్యుత్తితో అనే శ్లోకాన్ని ఉటంకించాడు. ఎందరో ఆ మాట చెప్తున్నారు, అనంతమైన సూర్యుడు ఆకాశంలో ఉన్నారు. మనం మాట్లాడుతుంది మన సూర్యుడు గురించి అని వేదములు చెప్తున్న మాటే. ఈ అనంతమైన సూర్యులకి అనంతమైన చంద్రుడికి కాంతినిచ్చే జ్యోతి ఎవరు, అది తెలుసుకోవాలి. అందుకే సూర్యుడు మనకు కాంతినిస్తున్నాడు అంటాం, కానీ వీటన్నిటికి సూర్యుడు ఎవరికి కాంతినిస్తున్నారు, ఈ సూర్యాదులకి? దానికి సమాధానం మన శాస్త్రం చెప్తుంది, వీటన్నిటికీ వెలుగునిచ్చేవాడు, ఆయనకు వెలుగు అవసరం లేని వాడు ఎవడో వాడిని జ్యోతి అంటారు, వాడిని స్వయం ప్రకాశం అంటారు. అదే యద్ ఆదిత్యగతం తేజో జగత్ భాసైతీకలమని 15 అధ్యాయాలు మనం చెప్పుకుంటున్నాం. అలాంటి కోట్ల కొలది సూర్యచంద్రుడికి కాంతినిచ్చిన వాడు అంటే ఆయనకి ఎంత కాంతి ఉంటుందండి. అదే సూర్య ఇందు కోటి ప్రభాపూర తుల్య ద్యుతిం కనుక దుర్నిరీక్షం, నువ్వు తేరిపార చూడలేవు, అలాంటి జ్యోతిస్వరూపుడు ఆయన. అయితే సూర్యుడు అంటే వేడి, చంద్రుడంటే అమ్మో చలవ, ఆయనలో మంచు మొక్కలు ఖండాలు ఉంటాయని మనకు తెలుసు. అందుకే చంద్రుడు అంటే చలువ, సూర్యుడు అంటే వేడి. మరి చల్లగా ఉంటాడు వేడిగా ఉంటాడు ఏది ఎక్కువైనా భరించడం మనం. స్వామి స్వరూపం అంటే నశీతం నచోష్ణం, అది చలువ లేదు వేడి లేదు, అంటే ఎంత ప్రశాంతంగా ఉందండి. ధ్యానిస్తేనే ఆ కాంతి ఎంత బాగుంది. నచోష్ణం నశీతం సువర్ణావదాతం, అనేక రకమైన బంగారు కాంతులను ప్రసరింపజేస్తున్నది. ఆయన అవడానికి లేని మేఘశ్యావుడైనా ప్రకాశింపజేస్తున్నది మాత్రం దివ్యమైన సువర్ణ కాంతును ప్రకాశింపజేస్తున్నాడు. సువర్ణ కాంతులు అన్నప్పుడు కొందరు ఏమర్థం చెప్తారంటే మాతృకా రూపమైనటువంటి వర్ణముల కాంతిని ప్రసరింపజేస్తున్నాడు అనే భావాన్ని కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడి శరీరం అక్షర శరీరుడు కూడా, ఇదే మనం మాతృకా వర్ణ రూపిణి అని చెప్తున్నాం ఇక్కడ. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క అంటే అక్షరానికి ఒక్కొక్క కాంతి ఉంటుంది, ఆ కాంతే దానికి వర్ణం, వెలుగు రంగు, ఈ రెండు వెలుగు వల్లే రంగు వస్తుంది. అది ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాటికి జ్యోతులు కాంతులు ఉంటాయి, అవన్నీ తన నుంచి ప్రసరింపజేస్తున్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. సువర్ణావదాత ప్రసన్నం, భగవంతుని ఎలా ధ్యానించాలో. కనుక ఇది ప్రవచన కాలక్షేపమైన భావాన్ని విడిచిపెట్టి మనందరం విష్ణు ఉపాసన చేస్తున్నామన్న భావనకి వెళితే చెప్పేవాడు వినేవాళ్ళు ధన్యులవుతారు. లేకపోతే ఎంత మఠం వేసుకుంటే మీరు ఇలా ధ్యానించగలరు చెప్పండి. ఇక్కడ మన చేస్తున్నాడు శంకరులు కూర్చోబెట్టి. అది ప్రసన్నం సదానంద సంవిత్స్వరూపం, ఎంత అద్భుతమైన మాట చూపిస్తున్నారు. ఎప్పుడైతే విగ్రహం కనిపించింది ఎప్పుడో ఆహా మల్లాగి ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆ కనబడ్డది ఏమిటో జాగ్రత్తగా చూడండి. ప్రసన్నం అత్యంత ప్రసన్నమైనది, రెండు సదా ఆనంద లక్షణం కలిగింది. సదా ఆనంద రెండు పెట్టేశాడు. సదా అంటే సత్ లక్షణం, సత్ ఆనంద సదానంద అది కూడా సత్ ఆనందం. రెండవది మూడవది సంవిత్, సంవిత్ అంటే చిత్, కేవల చైతన్య జ్ఞానస్వరూపుడు. కనుక భగవత్ స్వరూపం సత్ ఆనంద సంవిత్ అంటే ఈ రూపం అంతా సచ్చిదానంద స్వరూపము. ఆ సచ్చిదానంద స్వరూపమే అద్భుతమైన కాంతితో ఉంది. ఇంతవరకు కాంతిని వర్ణించారు, రూపాన్ని వర్ణించలేదు. గమనించండి ఇక్కడ, ఎప్పుడైనా సరే ఒక స్వరూపాన్ని చూసినప్పుడు ముందు కాంతే మనకు కనబడుతుంది, తర్వాత కొంచెం కళ్ళు అడ్జస్ట్ అయ్యి చూస్తే దాని రూపం కనబడుతుంది. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యారు కదా, ఇంకా రూపం చూద్దాం ఎంత అందంగా ఉన్నదో. వరుసగా శ్లోకాల్లో స్వామి రూపాన్ని మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ. ఈ రూపం ఎలా చూపిస్తున్నారంటే శిరస్సు నుంచి పాదముల వరకు చూపిస్తున్నారు. అయితే రెండు రకాల ధ్యానాలు ఉన్నాయి, పాదముల నుంచి శిరస్సు, శిరస్సు నుంచి పాదములు, రెండూ చేయవచ్చు. అయితే పాదాల నుంచి శిరస్సు వరకు విశేషమైనటువంటి స్తోత్రాలు శిరస్సు నుంచి పాదాల వరకు కూడా రచించారు ఆయన. శివుడి పేరు రెండు రకాలుగా రచించారు. విష్ణువు మీద కూడాను ఆయన శిరస్సు నుంచి పాదాల వరకు ఎంత అందంగా వర్ణిస్తారు. చాలా అద్భుతమైన స్తోత్రం అది కూడా మనకు చెప్పిస్తాడేమో చూద్దాం, ఇంకా 3 రోజులు ఉంది కదా. అంటే ఆ రూపం హృదయంలో నిలిచిపోవాలి. దాన్ని ఇక్కడ వరుసగా 3 శ్లోకాల్లో ఆయన రూపాన్ని నిలిపేశాడండి. ఇందులో చూడండి,
సునాసాపుటం సుందర భ్రూలలాటం కిరీటోచితో దంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయ తాక్షం సముత్ఫుల్లరత్న ప్రసూనావతంసం. సునాసాపుటం మంచి నాసిక, సుందర భ్రూలలాటం మంచి కనుబొమలు, పైన లలాటం కూడా విశాలంగా చక్కగా ఉన్నది, దానిపైన కిరీటం ప్రకాశిస్తోంది. కిరీటోచితో దంచిత స్నిగ్ధకేశం, ఎంత కిరీటం పెట్టినా ఇంకా కేశములు కొన్ని చక్కగా వేలాడుతూ వంకీలు తిరిగి కనబడుతున్నాయి. ఆయన పేరే కేశవుడు. కేశవుడు అంటే అందమైన కేశములు కలవాడిన ఒక అర్థం. సూర్య అగ్ని చంద్ర రూపమైన కిరణములు, కేశాహ రస్మయ, ఆ కిరణములతో లోకాన్ని రక్షించేవాడు గనక కేశవుడు అని 2 అర్థాలు చెప్తారు. అది స్నిగ్ధ కేశం, అంత రమ్యమైన కేశములు కలిగిన వాడు పైన కిరీటం కలిగి ప్రకాశిస్తున్నాడు. కళ్ళున్నాయే, స్ఫురత్ పుండరీకాభిరామాయ తాక్షం, బాగా వికసించిన పద్మములు వంటి కాంతి కలిగే నేత్రమడుతున్నాడు పుండరీకాక్షుడు కదా. సముత్ఫుల్లరత్న ప్రసూనావతంసం, అనేక రకాల రత్నమాలికలు కూడా శిరస్సు కిరీటం దగ్గర నుంచి వేలాడుతున్నాయి. అలా ప్రకాశిస్తూ లసత్కుండలామృష్ట గండస్థలాంతం జపారాగచోరాధరం చారుహాసం అలివ్యాకులామోది మందారమాలం మహోరస్ఫురత్ కౌస్తుభోదారహారం. ధ్యానించుకోవాలని ఇంకేం కావాలని ఇంత రమ్యమైనటువంటి విషయం. కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకు, ఆ 2 కుండలాలు చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. లసత్ కుండలామృష్ట గండస్థలాంతం, చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఈ ఉపమానము, ఇలాంటి వర్ణన వ్యాసుడు శంకరులే చేస్తూ ఉంటారు ఎక్కువ. అంటే ఏకకాలంలో 2 గొప్పదనం చెప్పడం, అంటే కుండలముల కాంతి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి, చెక్కిళ్ళంత నున్నగా నునుపుగా ప్రకాశిస్తున్నాయి అద్దాల వంటి చెక్కిళ్ళు అని చెప్పడం. ఇక్కడ ఈ విషయాన్ని అద్భుతంగా వర్ణిస్తూ కర్ణావతం సిత కర్ణికార ప్రభ గండభాగ ద్యుతి గడలు కొలుప అని పోతన గారు కృష్ణపరమాత్మను వర్ణించేటప్పుడు కూడా అంత అందంగా వర్ణించారు. ఒకవైపు కుండలముల కాంతితో పాటు అలంకారం అని పెట్టుకున్నారు కదా, అందులోంచి ఒక కుసుమం వేలాడుతుంది, ఆ కుసుమకాంతి కూడా బుగ్గల్లో ప్రతిఫలిస్తుంది, అంత అందమైన చెక్కిళ్ళు. అందుకే లసత్ కుండలామృష్ట గండస్థలాంతం. ఇక పెదవులు ఉన్నాయి, అది జపారోగ చౌరాధరం, జపారాగ చౌరాధరం. జపాకుసుమములు అంటే ఎర్రని పువ్వులు అవి, కొందరు గులాబీలే జపాకుసుమలు అంటారు, పోనీ ఏదైనా జపాకుసుమములు. ఆ జపారాగ చౌరాధరం, ఆ జపాకుసుమాల ఎరుపుదనం దొంగిలించిందా అన్నట్లుగా ఉన్నాట పెదవులు. జపారోగ జపారాగ చౌరాధరం చారుహాసం, ఆ జపారాగం ఆ ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వు ప్రకాశిస్తున్నది. అంటే ముఖం ముద్రించకపోయిందా లేదా? అందుకే ఆనందాళ్ళు వారు అంటారు, శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తామని. అటువంటి స్వామి యొక్క ముఖం ఎల్లవేళల మా హృదయంలో ఉండుగాక అని ఆ ముఖ ధ్యానం చక్కగా చేశారు. అందులోంచి ప్రసన్న భావం కనబడుతున్నాయి. నిన్న సుందర వదనారవింద గోవింద దగ్గర మనం చెప్పుకున్న ఆ వదనారవింద నా దగ్గర చూపిస్తున్నారు. అటు తర్వాత మాలలు వేలాడుతున్నాయి, ముఖ్యంగా వనమాలాధారి అయిన అన్ని రకాల పువ్వులు కలిపితే వనమాలైంది. పైగా ఆ మామూలు పువ్వులు కాదు, కల్పవృక్షాలు అనేక రకాలు ఉంటాయి, ఆ కల్పవృక్షాల కుసుమాలన్నీ కలిపి మాల కట్టున్నవి. వాటికి తుమ్మిదలు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు ఝంకారం చేస్తూ. అలి వ్యాకులామోది మందారమాలం. అటు తర్వాత ఆయన వక్షస్థలం, మాలల మధ్యలో వక్షస్థలంలో మహోరస్ఫురత్ కౌస్తుభోదారహారం, ఇక్కడ కౌస్తుభం అనే రత్నం ప్రకాశిస్తున్నది. క్షీరసాగర మథన సమయంలో వచ్చిన కౌస్తుభము ఆయనకు అలంకారమైంది. అలాగే ఒకవైపు శ్రీవత్సలాంఛనం, మరొకవైపు అమ్మవారు లక్ష్మీదేవి ఆ వక్షస్థలంపై ఉన్నది. అటువంటి దివ్యమైన వక్షస్థలాన్ని ఆ మాలల మధ్యలో భావన చేస్తున్నాం. అటు తర్వాత ఆ చేతుల్ని భావన చేస్తున్నాడు. సురత్నాంగదైరన్వితం బాహుదండైశ్చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైహి ఉదారోదరాలంకృతం పీతవస్త్రం పదద్వంద్వ నిర్ధూత పద్మాభిరామం. రమ్యమైన 4 చేతులు శంఖచక్ర గదా పద్మములు ధరించినటువంటి ఆ చతుర్భుజములకు నమస్కారము. విశుద్ధం అయిన తత్వము ఒంటికి పట్టిందో లేదు కానీ ఈ రూపం మనసుకు పట్టేయాలండి చాలు. అత్యంత సుందరమైన మనోహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అది. అందుకే
సురత్నాంగదై రత్నములు తాపిన బంగారపు అంగదములతో, అంటే చేతికి పెట్టిన ఆభరణములు భుజములు మొదలుకొని భుజములు భుజ పైన భుజకీర్తులు ఉంటాయి, ఆ తర్వాత కేయూరములు ఉంటాయి, ఆ తర్వాత కంకణాదులు ఉంటాయి, అటుపై ఉంగరములు ఉంటాయి. ఇవి మొత్తం భుజముల నుంచి చేతుల వరకు ఉండేటువంటి అలంకారములు. అవన్నీ చక్కగా అలంకరించుకున్న బాహుదండములతో అవి నాలుగు, పైగా అవి అటు అలా కదిపినప్పుడు ఆ కంకణములు మారుమరుగుతున్నాయట. అలానే నాలుగు చేతుల్లో శంఖచక్ర గదాత్వద్మములు ధరించిన వాడు. సశంఖచక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఋషులు ఈ రూపాన్ని భావన చేస్తున్నారు, మనకు చూపిస్తున్నారు. అటువంటి స్వరూపాన్ని భావించి ఆ తర్వాత సన్న నడుము ఆ ఉదరమునకు క్రింది భాగం, అటు నుంచి పీత వస్త్రం పీతాంబరం ప్రకాశిస్తున్నది. ఆ పీతాంబరపు చివరి భాగంలో పదద్వంద్వ నిర్ధూత పద్మాభిరామం, పద్మముల అందాన్ని కూడా ఓడించే పాదములు ప్రకాశిస్తున్నాయి. అంటే శిరస్సు నుంచి పాదముల వరకు చూపించారు. దీని ముందు చెప్పిన వర్ణన శుద్ధ తత్వాన్ని చూపించారు. తర్వాత పీఠములపై ఉన్నాడన్నారు, కాంతిని చూపించారు, రూపాన్ని చూపించారు. ఆదిశంకరుడు దర్శించిన శ్రీ మహావిష్ణువు రూపం అండి ఇది. ఇక్కడ ఇవాళ ఒక్కసారి అలా వచ్చాడు, తర్వాత డీటెయిల్డ్గా రావడం కోసం ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శ్లోకం చెప్పుకున్న మహానుభావుడు ఎన్నో శ్లోకాలు రచించాడంటే ఎంత దర్శించారో అది మనకి సౌందర్యలహరిలో అమ్మవారిని ఎలాగైతే శిరస్సు నుంచి పాదముడి వరకు వర్ణిస్తూ ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శ్లోకం ఇచ్చారో, విష్ణువు గురించి కూడా అలా ఒక్కొక్క దానికి ఒక్క శ్లోకం ఇస్తూ మరో గ్రంథం రచించారు ఆయన. ఇవాళ మనం ఏకకాలంలో మూడు శ్లోకాలు మొత్తం చూస్తున్నాం విష్ణువుని. ఇంకా ఆస్వాదిస్తూ ఆ రూపాన్ని చూడాలి అంటే సుఖయోగింద్రుడు చెప్పినట్లుగా ఒక్కొక్కటి ధ్యానించాలంటే ఆ గ్రంథం ఆధారం మనకి. విష్ణువు కూడా కేశముల నుంచి పాదముల వరకు, పాదముల నుంచి కేశముల వరకు అపూర్వంగా వర్ణించారు ఆయన. మొత్తం స్వరూపం దర్శించుకోవచ్చు, ప్రస్తుతానికి ఉన్నాడుగా మనసులో. అలాంటి ఆ స్వరూపానికి నమస్కారం. అయితే ఈ స్వరూప చింతన ఏం చేస్తుంది? రూపధ్యానం చేసేవండి, ప్రయోజనం ఏమిటి? చేసి చూడండి, నిజంగా చెక్కు చెదరకుండా ఒక్కసారి రూపాన్ని ధ్యానించగలగాలి. పోనీ మీ అంతరు మీరు ధ్యానించలేకపోయినా చెప్పినప్పుడు విన్నా ధ్యానం అవుతుంది, దానికో యోగం ఉండాలి. ఇక్కడ ఒక్కసారి భగవంతుడు రూపం మనస్సులో మెదిలితే దానికి ప్రయోజనం ఉందండి. ఇది ఒక రహస్యమైన అంశం. ఇక్కడ నామం మీకు అనుకోకుండా స్ఫురణకు వచ్చినా ప్రయోజనం ఉంటుంది, రూపం అలాగా లీలగా మెదిలిన స్ఫుటంగా కాకపోయినా లీలగా మెదిలిన ప్రయోజనం ఉందండి. ఇది ఒక అద్భుతమైన ఉపాసన ప్రక్రియ, అది చాలామందికి తెలియదు. లేకపోతే దివ్యనామ దివ్య రూపాలు అంటే ఏమనుకున్నారు? అది మనం ఊహించుకున్నది కదండి అని మీరు అంటారు. ఊహించుకునేది కూడా ఆ రూపాన్ని ఊహించడం గొప్పే కదండి, లేకపోతే అది పనికి మాలిన ఊహలు ఎన్ని ఉంటాయి మనకి. ఋషులు వర్ణించిన ఆ రూపాన్ని ఊహించేటప్పటికి ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకే దేవతలకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపం స్ఫురిస్తుంది. ఒక రూపధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది, వెంటనే కనబడుతుంది దాని ప్రయోజనం. ఒక్కసారి మౌనంగా కళ్ళు మూసుకుని సరస్వతి రూపాన్ని ధ్యానిస్తే అజ్ఞానం పటాపంచరి జ్ఞానం రాకుండా ఊరుకోదు, తెలుసుకోండి. ఇక్కడ లక్ష్మీ రూపధ్యానం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రతి రూపధ్యానానికి ఒక ప్రయోజనం ఉంది. రూపానికి నామం తోడైతే మంత్రం అయిపోయి దాని ప్రయోజనం కూడా ఉంటుంది. అది స్వామి వివేకానంద మొట్టమొదటి మాట్లాడినప్పుడు షికాగోలో అద్భుతంగా స్పందింపజేసింది అందరినీ. దాంతో మూడేళ్ల పాటు పాశ్చాత్య దేశాలు ఆయన బ్రహ్మరథం పట్టాయి. మీరు అంతమంది ఉన్న సభలో మీ మాట నిలిచిపోయిందంటే మీరేం చేశారండి అన్నాడు. ఏం లేదు, సభ ఎక్కే ముందు సరస్వతీ దేవిని స్మరించుకున్నాను అన్నాడు. పిల్లలు తెలుసుకోండి, ఇది ముఖ్యం. ఎందుకు మన వాళ్ళు సరస్వతీ రూపధ్యానం లక్ష్మీ ధ్యానం ఎందుకు నేర్పుతారంటే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ మన వంటి మానవ శరీరాలు కావు, అది మాత్రం తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే విష్ణువు గురించి, శివుడు గురించి, అయ్యప్ప గురించి ఎవడు పెడితే వాడు నోటుకొచ్చిన వాడు వాగుతున్నాడంటే వాడి మానవ శరీరాలు కావు, ఆ వికారాలు వాళ్ళకి లేవు. వాళ్ళు దేవతాకుడికి చెందిన వాళ్ళ శరీరములు వేరు. అది నీ మనస్సులో స్ఫురించగానే నీకు మార్పు వస్తుంది ఇక్కడ. అది రూపధ్యాన ప్రక్రియ అని ఒక యోగం ఉంది. లేకపోతే ఊరికైనా మీరు చేసే స్తోత్రాలకు ధ్యాన శ్లోకాలు వర్ణించారా? అలవాటు కొద్దీ అవో ఇవాళ లలిత శాస్త్రం చదవలేదు కానీ చదివేయాలండి. అరుణాం కరుణాతరంగిత అక్షం అయిపోయింది. ఒక్కసారి కూర్చుని అరుణాం కరుణాతరంగిత అక్షం ధ్యానించండి, ఆ ప్రభావం ఎలా ఉంటుందో సామాన్యం కాదు. ఎందుకంటే ఏదోనో ఒక చెడునో మంచినో మనం భావించగానే ఒక్కసారి కంపరమో పులకింతో వస్తుంటుంది. నీ దగ్గర లేదు, ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ తలంచుకున్న ఒక్కసారి పులకింతో జలధరింతో వస్తుంది. నచ్చిందైతే పులకింత, నచ్చనిదైతే జలధరింత. కెమికల్ రియాక్షన్ వచ్చిందా లేదా? అలానే భగవంతుని రూపాన్ని ధ్యానించగానే మనస్సుకు ఒక శాంతమైన స్పందన వస్తుంది. ఆ స్పందన నీ శరీరంలో కూడా మార్పు తెస్తుంది. నీ రక్తనాళాల్లో, నాడీ స్పందనలో, నీ ధాతువుల్లో కూడా మార్పు తెస్తుంది, నీ శరీరంలో మారిపోతుంది. అది ఎవరు భగవద్రూప ధ్యానం నిరంతరం చేస్తారో వాళ్ళలో ఒక ప్రసన్నతాభావం ఏర్పడుతుంది, ఒక దివ్యత్వం వస్తుంది. వాటినే మన వైబ్రేషన్స్ అని అంటూ ఉంటాం. ఆ పదాలు చాలామంది వాడుతుంటారు. ఎందుకంటే ఆ మంత్రాన్ని జపిస్తాడు, ఆ రూపాన్ని ధ్యానిస్తాడు కనుక అతడిలో అణువణువు తన్మయమవుతుంది. అందుకు రూపధ్యానం ముఖ్యం. అతని శంకరులు ఏం వర్ణించారండి అని కాదు, ఏమి ధ్యానించారండి అన్నారు. ఇక్కడ వర్ణించడం అది పొయిట్రీ, ధ్యానించడం ఫిలాసఫీ, ధ్యానించడం ఆధ్యాత్మిక సాధన, అది తపస్సు. అది ధ్యానం అంటే అంత గొప్పది. ధ్యానం అంటే సామాన్యం కాదు. అందుకే ప్రతి మంత్రం ఇచ్చి గురువు మనకి ధ్యాన శ్లోకం ఇస్తాడు. ఎందుకంటే ఇలా ధ్యానించు, ధ్యానించగా ఆ స్వరూపం నేను స్ఫురించడం కాదు, నిలబడిపోతుందండి ఇక్కడ. అది నువ్వు ఊహించుకున్నాను అనుకుంటావు, ఆయన అనుగ్రహం లేకపోతే నీకు ఊహ కూడా రాదు. అందుకే ఇతర విషయాలను ఊహించుకుంటే కల్పన, భగవంతుని శాస్త్రం చెప్పినట్టు ఊహించుకుంటే దాని పేరు ధ్యానం. అంతేగాని మనకు ధ్యానం అంటాడు కానీ ఊహ అని రాయడు అక్కడ. ధ్యానం అంటారు అంటే ఉన్నదాన్ని ఊహిస్తున్నా, ఉన్న నిన్నే నేను ఊహించుకొని చుంటి. ఎందుకంటే కన్నార కనలేక కలరూపెరుంగక, కనుక ఏ రూపాన్ని ధ్యానిస్తావు? ఋషులు ఏది వర్ణించారో ధ్యానించాలి. ఎందుకంటే ఋషులు తపస్సుతో దాన్ని దర్శించారు, నీకు దర్శించడం చేత కాదు కనుక ధ్యానిస్తాం. నువ్వు ధ్యానించగా ధ్యానించగా నీకు దర్శనం కావచ్చు. అందుకే ఎప్పుడు సాధన ధ్యానంతో మొదలవుతుంది, స్మరణతో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ అవగా అవగా ఎప్పుడు సాక్షాత్కారం వస్తుంది ఇక్కడ. అదే స్మరణాధ్యానం ముందు అలవాటు చేసుకుంటే సాక్షాత్కార అనుభవం తర్వాత లభిస్తుంది. ఇక్కడ అసలు ఆ మాటకు వస్తే ధ్యానమే సాక్షాత్కారం. అంత దృఢంగా చేయగలగాలి. అందుకే భగవత్పాదుల వారు ఎందుకు వర్ణిస్తున్నారంటే నీ ధ్యానం కోసం. ధ్యానం చేసిన ముందు తత్వధ్యానం చేయాలి, తర్వాత రూపధ్యానం చేయాలి. ఆ తత్వమే రూపములో ఉంది అని స్ఫురణతో ధ్యానం చేయాలని చెప్పడం కోసం చిదంశం విభుం అని ప్రారంభించి పాదపద్మాల వరకు వర్ణన మొత్తం కొనసాగించారు. అయితే ఇటువంటి రూపాన్ని ఎందుకు మనం ధ్యానించవలేని దాన్ని అద్భుతంగా తర్వాత శ్లోకంలో చూపించారు. స్వభక్తేషు సందర్శితాకారమేవం సదాభావయన్ సన్నిరుద్ధేంద్రియాస్వహ దురాపం నరో యాతి సంసారపారం పరస్మై పరిభ్యోపి తస్మై నమస్తే. ఒక స్తోత్రంలో శాస్త్రం పెట్టడం మా గురువుగారికి తెలుసు, అంటే మన గురువుగారికి శంకరుడికి. ఎంత అందంగా చెప్తున్నాడంటే స్వభక్తేషు సందర్శితాకారం ఏవం. ఇంత ప్రేమగా ఎవరు ధ్యానిస్తారండి? భక్తులు మాత్రమే ధ్యానిస్తారు. నిజంగా విష్ణువుపై ప్రేమ ఉంటే ఈ రూపధ్యానం మనం వినేటప్పుడు పరవశులం కామా? కాలేదు అంటే మన భక్తికి భక్తినే సందేహించాలి. భక్తి కలవాడు ఆ రూపంతో పరవశించిపోతాడు రూపధ్యానంతో. అంటే స్వభక్తేషు సందర్శితాకారం ఏవం, తన భక్తులకు ఇంత చక్కగా దర్శింపజేస్తాడు. సందర్శితం చక్కగా సంపూర్ణముగా దర్శింపజేస్తాడు ఈ ఆకారాన్ని. ఎందుకు అంటే భక్తుడు ఆకార ధ్యానం వల్ల ఈ నిగ్రహాన్ని పొందుతాడయ్యా అన్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే చిత్తశుద్ధికి సత్కర్మాచరణ, చిత్త ఏకాగ్రతకు ఉపాసన అన్నారు. చిత్తం శుద్ధం అవ్వాలి, తర్వాత ఏకాగ్రం అవ్వాలి. ఈ రెండూ అయిపోతే చిత్తం లయమవుతుంది. చిత్త లయం మోక్షం, చిత్తశుద్ధికి కర్మ, చిత్త ఏకాగ్రత ఉపాసన. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు చిత్తశుద్ధే పెద్ద సందేహం, ఇంకా చిత్త ఏకాగ్రత మరీ సందేహం, చిత్తలయమా తర్వాత చూసుకుందాం. సాధన అంటే ఆధ్యాత్మికత అంటే కాలక్షేపం కాదండి. ఎంత లోతైన అంశమో తెలియాలి. దానికంటే 10 డిగ్రీలు సంపాదించిన సులభం కానీ ఆధ్యాత్మికతలు ఉత్తీర్ణమవడం సామాన్యమైన అంశం కాదు. ఎంత సీరియస్నెస్ అవసరమో దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత విషయంలో అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇంత రూపాన్ని మనం వింటుంటే హృదయంలో హత్తుకుంది కదా. నిజంగా భక్తి ఉంటే వదులుకోగలమా దీన్ని? మరి ఇంత రూపం ఎవడికోసం తీసుకున్నాడు స్వామి? స్వభక్తేషు సందర్శితాకారమేవం సదా భావయన్. ఇలాంటి రూపాన్ని నిరంతరం భావిస్తే, భావించడం అంటే నువ్వు మనస్సుతో చేసే ప్రక్రియ. నేను శాస్త్ర సహాయం తీసుకున్నావు. మనస్సుతో ఏది పెడితే అది భావించకుండా శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని భావించావు గనక అది భావనా యోగం అవుతుంది. శాస్త్రం చెప్పింది భావిస్తే భావనా యోగం. సదా భావయన్ ఇలా భావించితే సన్నిరుద్ధ ఇంద్రియాస్వహ, ఇంకా ఇంద్రియాలు బయటకు పరిగెత్తవు. ఆ రూపం చూడాలి, అదేదో తినాలి, అదేదో వినాలి అనకుండా ఆ రూపంతో మనస్సు అలా తాదాత్మ్యం చెందింది. దానివల్ల ఏం అయింది? సదాభావయ నిరంతరం భావించడం వల్ల నిరుద్ధ ఇంద్రియ అస్వహ, మామూలు నిరుద్ధ కాదు సన్నిరుద్ధ ఇంద్రియాస్వహ, ఇంద్రియములని గుర్రములను నిగ్రహించిన వాడు అవుతావు నువ్వు. అంటే భగవద్రూప ధ్యానం చెయ్యగా 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 ఇంద్రియములు నిగ్రహింపబడిపోతాయట. దీన్నే ఈ శంకరులు శివానంద రహంలో ఒక మాట చెప్తారు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యర్థ్యాయాం శృతి కథాకర్ణన విధౌ. స్వామి, మనస్సు నీ పాదపద్మాల మీద ఉండాలి, చెవులు నీ గురించే వినాలి, కళ్ళు నీ రూపాలను చూడాలి, నా కాళ్ళు నీ క్షేత్రాలు తిరగాలి. ఇవన్నీ మొట్టమొదటి నా ఇంద్రియాన్ని బతిమలాడి బతిమలాడి చేయించాను. లేకపోతే ఇవాళ విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే మనసు ఎటో పోతూ ఉంటుంది. ఆ ప్రవచనం నువ్వు జానించడం చేత కాకపోతే శిరస్సు నుంచి పాదం వరకు వర్ణిస్తున్నారు. వినైనా ఆయన రూపం స్ఫురింపజేసుకుంటే అప్పుడు కూడా ఆలోచనలు వచ్చేస్తుంటే ఏం చేస్తాం, వెటుపడుతూ ఉంటుంది. అందుకే ఇంద్రియాలను బతిమలాడడం అనేది పెద్ద పనిచేశాను. మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి బతిమలాడలేదండి, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రామరసం పానం చేయరా అన్నాడు. ఎవరికి? మనకు కాదు, మనం చెప్పిన వినమని ఆయనకు తెలుసు. అందుకే రసనే ఓ నాలుక రామరసం పానం చేయు. ఎందుకు పానం చేయాలి? జనన భరణ భయ శోక విదూరం. ఏమనుకున్న రామనామం సకల శాస్త్ర నిగమాగమసారం, అటువంటి రామనామం అని నాలుగు బతిమలాడుకున్నాడు. అదేవిధంగా మనస్సును బతిమాలుకున్నాడు, మానస సంచరరే బ్రహ్మణి. ఇలా మొట్టమొదటి ఇంద్రియాలను బతిమలాడి బతిమలాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏది సాధన ప్రారంభంలో చెయ్యగా 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 ఇప్పుడు ఏమైపోయింది తెలుసా శివ? ఇప్పుడు ఇంద్రియాలు నన్ను బతిమలాడుతున్నాయి. ఏమి ఇంకా కూర్చున్నావు? ఆ శివుణ్ణి పూజించు, శివుణ్ణి దర్శించు, ఏది శివుణ్ణి ధ్యానించు అని నన్ను ఇంద్రియాలు బతిమలాడుతున్నాయి. అలా మరిగిపోయాయా ఇంద్రియాలు నీ పట్ల అన్నారు. ఎంత భావం చెప్తే ఎందువల్ల అలా జరిగింది? సదాభావయన్ అన్నారు. ఇక్కడ నిరంతర భావించడం వల్ల ఇంద్రియాలు బయట పరుగు లాపేసి నిన్ను మరిగాయి. అంటే పరుగు లాపి మరిగింది, ఇక్కడ నిన్ను మరిగయ్యాయి ఇంద్రియాలు. ఇక్కడ ఆ పరుగు లాపేసే గుర్రాల్లో పరుగెడుతున్న ఇంద్రియాలు నిగ్రహింపబడి నిన్ను మరిగాయి అన్నారు. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. మరగాలంటే ఏం చేయాలి? సదాభావజన్ చేయాలి. దేన్ని భావించాలి? ఇదిగో ఇప్పుడు వర్ణించారు కదా, భక్తుల కోసం చూపించిన అందమైనటువంటి ఆకృతిని ఈ విధంగా భావించడం వల్ల ఇంద్రియములు నిగ్రహింపబడి దురాపన్న రోయాతి సంసార పారం పరస్మై పరిభ్యోపి తస్మై నమస్తే. అద్భుతంగా చెప్పాడు. ఇలా భావించి ఇంద్రియాన్ని గ్రహిస్తే ఏమొస్తుందండి? అది పెద్ద ప్రశ్న కదా. అంటే దురాపం నరోయాతి అంటే ఎవరు పొందలేనిది పొందుతాడు వాడు. దురాపం అంటే ఏ ఒక్కరూ తేలిగ్గా పొందలేనిది అనగా ముక్తి కైవల్యం. అది సంసార పారం, సంసారానికి ఆవలి ఒడ్డు. సంసారానికి ఏవలి ఉన్నాం మనం, సంసారంలో కొట్టుకుపోతుంది. సంసారానికి ఆవలి ఒడ్డు కైవల్యం, అది దురాపం. అంత తేలిగ్గా దొరకదు. ఎన్ని జన్మలు ఎత్తితే మోక్షం వస్తుందని సంసారం దాటతాం. అందుకే సంసారాన్ని దాటించుకుంటే మనం నిద్రపోవడం సిద్ధపడిపోతాం. ఏదో చెప్తూ ఉంటాడు విందాం అంటే తేలికపాటి దృష్టి ఏర్పడడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకే సంసారాన్ని దాటడం సామాన్యం కాదు. అది దురాపం సంసారపారం, సంసార పావల ఒడ్డు అనేటువంటి దుర్లభమైన దాన్ని నరో యాతి ఆ నరుడు పొందుతున్నాడు. ఏ నరుడు? సదాభావయన్. ఎవరు నీ దివ్యమంగళ విగ్రహాన్ని నిరంతరం భావిస్తాడో వాడి ఇంద్రియములు నిగ్రహింపబడి ఎవరూ పొందలేనటువంటి కైవల్యాన్ని పొందుతాడు. అది గొప్ప విషయం. అది అందుకే గురువుగారు శిష్యుడికి బోల్డ్ అని పాఠాలు చెప్పారు. ఆ శిష్యుడు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయారు. మిగిలిన శిష్యులు వచ్చి అతని సమాధిలో ఉండిపోయాడండి, బయట రావట్లేదని గురువు కన్నీళ్ళు వచ్చేట. చెప్పడంతో నాది అయిపోయింది, సిద్ధ ఆయన పొందాడయ్యా అన్నట్టండి. ఇది చిన్న విషయమా? అలా పట్టుకుంటారండి నిజమైన శిష్యులు. సదాభావయన్ అలా వెళ్ళిపోగలగాలి. అందుకే ఎన్ని కబుర్లైనా వల్లించండి, భావయన్ అనేది రావాలి ఇక్కడ. సదాభావయన్ ఒక్కొక్క శ్లోకం ఎంత విశేషమో. వాడు సిద్ధి పొందగలడు. ఆ భావన బలపడడం కోసం వినాలి, చదవాలి, అంతే ఇక్కడ. కానీ చదవడం వినడంతో అయిపోదు, భావన బలపడాలి. అదే సదాభావయన్ సన్నిరుద్ధేంద్రియాస్వహ దురాపం నరోయాతి సంసార పారం. ఈ శ్లోకాలు మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకుని ఆ ప్రాక్టీస్ ఎప్పుడైనా చేసేమా? వినడంతో ఆగిపోయామా? భావయంలోకి వెళ్ళామా? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది వెళితే తప్పకుండా లభిస్తున్నది అని చెప్తూ ఆ స్వామి స్వరూపాన్ని నమస్కారం చేస్తూ ఆయన ప్రక్కనిద్దరున్న అట్ట నిలబడి శ్రీయాసాత కుంభద్యుతి స్నిగ్ధ కాంత్యా ధరణ్యాచ దుర్వాదళ శ్యామలంగ్యా కళత్రద్వయే నామునా తోషితాయ త్రిలోకీ గృహస్థాయ విష్ణో నమస్తే. త్రిలోకీ గృహస్థాయ విష్ణో నమస్తే. ముల్లోకాలు కుటుంబానికి నువ్వే తండ్రివయ్యా, అంటే ఇంటాయనవి. మరి ఇంటాయనంటే ఇంట ఆవిడ, ఒకే ఆవిడ రెండు రూపాలు ధరించి రెండు పక్కల ఉన్నది. ఒక ఆవిడ శాతకుంభద్యుతి స్నిగ్ధ కాంక్ష బంగారు కాంతుని వెదజల్లుతూ ఒక ప్రక్క ఉన్నది, ఆవిడ శ్రీయా మహాలక్ష్మి. ఇంకొక ఆవిడ దుర్వాదళ శ్యామలాంగ్య ఆకుపచ్చని కాంతులు, దుర్వాదళము వంటి ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ మరొకవైపు నిలబడింది ఆవిడ ధరణి. అంటే ఒకరు శ్రీదేవి, మరొకరు భూదేవి. అటు శ్రీదేవి బంగారు కాంతులు వెజ్జల్లుతుంటే ఇక్కడ భూదేవి ఆ దివ్యమైనటువంటి దుర్వాదళ కాంతులను వెజ్జల్లుతున్నది. వారిరువురి నడుమ ఆనందంగా కూర్చుని నిలబడినటువంటి త్రిలోకి గృహస్థువైన విష్ణువునకు నమస్కారము. ఇది దీని యొక్క భావం. అంటే శ్రీదేవి భూదేవి మధ్యలో ఉన్నట్ట, ఇందులో ఎంత రహస్యం ఉంది తెలియక మళ్ళీ ఇందాక అవాకులు చవాకులు వాడే పాపాత్ములు వాళ్ళు ఏమంటారు, ఇద్దరు భార్యలు అండి విష్ణువుకి, ఇద్దరు భార్యలు అంటే అనంతమైన భార్యలు ఉన్నారు తెలుసా నీకు, అయితే లక్ష్మీపతి అని అందరికీ తెలుసు కదా, లక్ష్మి ఎన్ని లక్ష్ములు ఉన్నాయి చెప్పండి, అష్టలక్ష్ములు, అష్టలక్ష్ముల అనంత లక్ష్మి అని ఆవిడకి పేరు తెలుసుగా మీకు,
కోటి కోటి విరావృత
రమా కోటి లక్ష్మీ కోటి ఉన్నాయి, కమలా కోటి సేవిత కమల కోట్లు ఉన్నాయా, ఎందుకంటే ఐశ్వర్యం ఒకటేనా, కోట్ల కొరత లేదు అంటే ఒక్క ఐశ్వర్య దేవత అనేక కోట్ల ఐశ్వర్యం అయినప్పుడు ఆయన పత్ని అయిన ఒక్క ఐశ్వర్య దేవత అనేక కోట్ల లక్ష్ములే ఆయన పత్ని కాదా, ఇది చెప్పండి ఇక్కడ, కానీ ఒకటి రెండు కాదు మా నారాయణుడికి అందరూ భార్యలు ఉన్నారని చెప్పండి ఇక్కడ. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చెప్పేది మాత్రం శ్రీదేవి భూదేవి, ఆవిడ కాంతి బంగారం, ఈవిడ కాంతి పచ్చదనం, ఎంత అద్భుతంగా చెప్పాడండి, భూమికి అందం పచ్చదనం, ఆకాశం జ్యోతిర్మయం, అది బంగారు కాంతులు, ఉదయం సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏది స్వర్ణకాంతి కాదు హిరణ్యవర్ణ హరిణీం సువర్ణరతశ్రయం, గగనం నుంచి వచ్చే జ్యోతిర్మండలమైన కాంతంతా స్వర్ణకాంతులే, అక్కడి నుంచి ఆ స్వర్ణకాంతుల వల్ల సూర్యకాంతుల వల్లే పర్జన్యాలు ఏర్పడుతున్నాయి, మేఘములు ఏర్పడుతున్నాయి, అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అనంత ఆకాశం నుంచి వచ్చి అక్కడికి చేరుతున్నాయి, భూమిలోకి చేరే పడుతున్న నీటిని నువ్వు చూడగలవు అంతే, ఆ నీటిని తీసుకుని అన్నములుగా మారుస్తున్నదేది భూదేవి, కనుక నీకు ఇప్పుడు ఐశ్వర్యం నేను ఎక్కడి నుంచి వస్తున్నా చెప్పు, అటు అనంత ఆకాశము నుంచి మహాలక్ష్మి రూపంలో పడుతుంటే, ఈ ధరణి నుంచి భూలక్ష్మి రూపంలో వస్తుంటే, ఈ రెండు ఎవరి వల్ల ఉన్నాయో ఆయన నారాయణే ప్రకాశిస్తున్నాడు, ఇది శ్రీదేవి భూదేవి. దీన్నే మనం మన వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి మధ్యలో పెట్టి కళ్యాణాలు చేయడంలో ఆంతర్యం ఇది, ఆ రహస్యం చూపిస్తున్నాడు ఇక్కడ అత్యద్భుతంగా. ఇలాంటి వర్ణన శంకరులే చేయగలరు, శ్రీయాసాత కుంభద్యుతి స్నిగ్ధ కాంత్యా ధరణ్యాచ దుర్వాదళ శ్యామలంగ్యా కళత్రద్వయే నామునా తోషితాయ త్రిలోకి గృహస్థాయ విష్ణో నమస్తే. ఈ రూపం అలా ధ్యానించు ధ్యానించు, ఎప్పటికప్పుడు శరీరం ఊడిపోక తప్పదు అది తెలుసుకో, రూపధ్యానం నీకు అలవాటైపోతే ఆ ఊడిపోయే శరీరం రాలిపోయే సమయంలో ఆ రూపం నీకు స్ఫురించినా చాలు ముక్తి పొందిపోతావు. అది బ్రతికినంతకాలం భావయన్ 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 చేయాలి, అదే మహానుభావుడు లీలాసుకుడు కూడా ఇదే మాట చెప్తాడు, వ్యత్యస్త పాదమవతం సిత బర్హి వర్గం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఆహా, వ్యత్యస్త పాదం అవతంసిత బర్హివర్గం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం, అది అత్కృష్టమైన తేజస్ రూపంలో కనబడుతుంది, సామాన్యం కాదు అది, ఎలా కనబడుతుంది ఆ రూపం అంటే పరమ కారుణికం పరమదయాస్వరూపమైన తేజస్సు పురస్తాత్ నా ఎదుటుండుగాక, ఎప్పుడు ప్రాణప్రయాణ సమయే, ఆ సమయంలో ఎదురు స్ఫురించుగాక, ఎందుకంటే అప్పుడు గమనించుకోవాలి ఆ వెళ్ళిపోతున్న సమయంలో వీళ్ళు నా వాళ్ళను మోహపడతావు, వీళ్ళు నా వాళ్ళు కారిని ద్వేషిస్తావు, ఒక్కడప్పుడు నీకు ఆదుకోడు సుమా, నువ్వు అనుకుంటున్న వాళ్ళందరూ శరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం ధనం సద్మభృత్యం భువంచ సమస్తం పరిత్యజ్య, అన్నీ విడిచి వెళ్ళిపోవలసిన రోజు వస్తుంది, కానీ చిట్ట చివరి వరకు కూడాను వాడి కోసం వీడి కోసం నాస్తికంగా ఆలోచించినా నువ్వు పోతే వీడు ఎవడని తెలియడు, మరి ఆడవడం ఎందుకండి, ఆస్తికంగా ఆలోచించినప్పటికీ ఇంక వాడెవడో నువ్వెవడో, ఇవే పట్టుకు ఏడ్చేవనుకో మళ్ళీ వాళ్ళ ఇళ్ళను ఎలకగానో ముంగిసుగానో తిరగాల్సి వస్తుంది, ఏముంది ఇక్కడ, వీటిని విడిచిపెట్టవలసిన వెళ్ళవలసిన రోజు వస్తుంది, ఎవరిని శరీరం పోని, నీ వారిని విడిచిపెడుతున్నా ఏడవడం కాదు, నీది అనుకున్న శరీరమే విడిచిపెడతావు, ఇంకా దానితో పెద్ద అనుబంధం శరీరానికి నెక్స్ట్ అనుబంధం కళత్రం సుతం బంధువర్గం వయస్యం, వయస్యం అంటే స్నేహితులు, ధనం సద్మభృత్య, సద్మ అంటే గృహములు, భృత్యం భువం నువ్వు సంపాదించుకున్న నేలలు, సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో గమిష్యామి, ఒక్కడనే వెళ్తాను, దుఃఖేన దూరం కిలాహం, దుఃఖంతో ఏ దూరానికి వెళ్తాను, పైగా ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అనుకుంటాం ఇప్పుడు బాగున్నాను కదా అని, కానీ ఆ స్థితిలో చివరి వరకు ఉండాలని చాలామంది కోరుకుంటారు, కానీ చివరి వరకు ఉన్న వార్ధక్యం ఎలా ఉంటుంది చూపిస్తున్నారు చూడండి, ఇంతవరకు విష్ణువుని వర్ణించారు ఇప్పుడు సంసారాన్ని వర్ణిస్తున్నారు, ఎందుకు వర్ణిస్తున్నామంటే రోత పుట్టద్దు అంటాడు ఆయన, అందుకు దీని మీద రోత పుట్టి వైరాగ్యం కలగాలి, అందుకే సంసారాన్ని వర్ణిస్తాడు ఆయన, వైరాగ్యం కలిగితే పట్టుగట్టిగా ఉంటుంది, అందుకు వైరాగ్యాన్ని చూపిస్తున్నాడు, జరేయం పిశాచీవహ జీవతో మే. జర పిశాచంలో ఉందిట. ఇంత ముసలితనం ఎప్పుడు అందంగా ఉండదు, మనకు మనకే అందం ఉండదు. ఒకసారి అర్థం చూసుకుని ఏడ్చేస్తుంటాం అప్పుడు ఎలా ఉండేవాడిని. జరేయం పిశాచీవహ జీవతో మే. ఎందుకంటే ముసలితనం ఏం చేస్తుందంటే మాంసం తినేసి రక్తం తినేసి కండరాలు అన్నీ లూజ్ అయిపోతుంటాయి ఒక్కొక్కటి. జీవతో మే వసామత్తి రక్తంచ మాంసం బలంచ అహో దేవ సీదామి దీనానుకంపిన్ కి మజ్జాపిహం తత్వయోదాసితవ్యం. ఇంత వార్ధక్యం వచ్చినా ఇంకా నువ్వు అనుగ్రహించవేమిటి స్వామి అన్నారు. నిజానికి రాసిన వాడు 32 ఏళ్ళు గెలిపాడని సిద్ధి పొంది. అంటే మనకి మన జీవిత చిత్రణ చేస్తున్నాడు స్వామివారు ఇక్కడ. పైగా ఆ సమయంలో వెళ్ళిపోతున్న సమయంలో ఎలా ఉంటుంది, భయం తప్ప ఏముండదు. ఎన్ని కబుర్లు చెప్పండి, ఈ ధ్యానాలు అవన్నీ గుర్తుకొస్తాయా? కపవ్యాహతోష్ణోల్బణశ్వాస వేగ వ్యధా విస్ఫురత్ సర్వ మర్మాస్తి బంధాం విచింత్యాహమంత్యామ సంఖ్యామవస్థాం బిభేమి ప్రభో కింకరోమి ప్రసీద. ఆ సమయంలో చివరి దశను తరచుకుంటే నాకు ఇప్పుడు భయం వస్తుంది, చివరి దశను తరచుకుంటే ఇప్పుడు భయం వస్తుంది, కానీ ఇప్పటి నుంచే జాగ్రత్త పడతాను. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళయవరం. అంతకాలే చ కావాలంటే ముందుగా కాలం ఎంత జాగ్రత్త పడాలో చెప్తున్నారు ఇక్కడ, దాన్ని స్ఫురింపజేస్తున్నారు ఇక్కడ. పైగా అది చెప్పరాని అవస్థ అయ్యానడు, ఊహకు కూడా అందనటువంటిది. ఎందుకంటే అప్పుడు కఫం గొంతు నిండా నిండిపోతుంది, పైగా అది చిమ్ముతున్న వేడి వల్ల ఒక రొప్పు వస్తుంది, కీళ్ళన్నీ దేనికవి విడిపోతుంటాయి. ఆ సమయంలో నువ్వు తప్ప ఇంకెవరయ్యా నాకు దిక్కు అన్నట్టున్నాడు ఇక్కడ ఆ సమయంలో. ఇక్కడ ఒక రహస్యం పట్టుకోవాలండి. దీన్ని భుజంగ ప్రయాతం అంటారు. శంకరుడు ఒక ఛందస్సు రచించిన ఒక ప్రక్రియ చేసిన దానికి ప్రయోజనం ఉంటుంది. ఈ కోణంలో ఎవరు స్తోత్రాలను చూడలేదేమో, చూడకపోవడం వల్ల స్తోత్రాలపై చిన్న చూపు, పురాణాలపై చిన్న చూపు, అప్పటి కూడా వేదాంత అయినట్టు కబుర్లు. ఒక్క స్తోత్రం గట్టిగా పట్టుకున్నా తరించిపోతామనండి. ఎప్పుడైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే భుజంగ ప్రయాతం అనే సబ్జెక్ట్ మీద ఎవడైనా రీసెర్చ్ చేయాలండి. ఇక్కడ ఏదో ఉంది. భుజంగ ప్రయాతములన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ కూడా కనబడుతుంది. సుబ్రహ్మణ్య భుజంగం, శివభుజంగం, విష్ణు భుజంగం, ఇత్యాదులన్నీ పరిశీలిస్తే ఒక కామన్ ఫ్యాక్టర్ కనబడుతుంది. అదేమిటంటే శరీరముల రోగములు అంత్యకాలము ఈ సమయంలో నువ్వు స్ఫురించాలయ్యా అంటున్నారు ఇక్కడ. అది అన్నిట్లో కనబడుతుందండి, కేవలం భుజంగ ప్రయాతాల్లో గోచరిస్తుంది. అంటే భుజంగ ప్రయాతం అని ఛందస్సులు ఆయన రచించిన స్తోత్రముల యందు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మననం చేసుకుంటే అంత్యకాలమునందు మనల్ని అవి కాపాడుతాయి, శరీరం రోగాదులకి దెబ్బతినకుండా కాపాడుతుంది అని ఒక రహస్యం ఇందులో పరిశీలించవలసిన అంశం. శంకరు లోకక్షేమం కోసం రచించారు, అది రహస్యం అండి. అది భుజంగ ప్రయాతం. కాలమని భుజంగం కాటు నుంచి కాపాడడం కోసం భుజంగ ప్రయాతాన్ని ఆశ్రయించారు ఇక్కడ. ఛందస్సుకున్న శక్తి అది. మంత్రంలో ఛందస్సుకో శక్తి ఉంటుంది, అక్షరాలకు శక్తి ఉంటుంది. అలా కాకుండా కేవలం పొయిట్రీలా చదివేయడం వల్ల వచ్చిన ప్రమాదాలు అవి. రచించిన వాడు పోయిట్ కాదు, ఋషులకు ఋషి అయిన ఆదిశంకర భగవత్పాదుల వారు మరువద్దు. అందుకే ఏ స్తోత్రాన్ని చిన్న చూపు చూడకండి. ఈ వేదాంత వాక్యాలు చాలని కబుర్లాడుతూ స్తోత్రాన్ని శాస్త్రాన్ని చిన్న చూపు చూడడం ఇవన్నీ అలవాటైపోతుంది. కానీ సనాతన ధర్మం వేద పురాణాలు చెప్పిన ప్రతి ప్రక్రియ మనల్ని తరింపజేస్తుంది. అది స్వామి వివేకానంద చెప్తాడు, వేదాంతం గొప్పది కావచ్చు కానీ సనాతన ధర్మం వేదాది శాస్త్రంలో ప్రకారం చెప్పిన ప్రతి మార్గము గొప్పదే, ఏ మార్గాన్ని తక్కువ చేయకూడదు. అయితే ఉద్వేగం ఆవేశం వస్తుంటుంది, మనకు కూడా చెప్పినప్పుడు అదే గొప్పదని చెప్పాలనిపిస్తుంది. అప్పుడు వెంటనే అందరూ వింటున్నారు కదా అని పండితాహంకారంతో మిగిలిన మాట తోలనాడతారు. ఈ గ్రహాలు జ్యోతిషాలు ఏం లేవు, ఈ దానాలు ఏం చేయాలి, ఇక్కడ మనం దానం చేస్తే అక్కడ గ్రహాలు మారిపోతాయా అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆస్తికులు నాస్తికులా? నాస్తికులు అయితే బాధ లేదు. నాస్తికులు అంటే విష్ణువుని చెప్తూ ఇక్కడ నువ్వు పరమాత్మని ధ్యానిస్తే ముక్తి పొందిపోతావా, సర్వలోక ప్రభువైన వాడిని అని వాదిస్తే ఏం చెప్తారండి? ఇక్కడ గ్రహములు అనగానే కేవలం అంతరిక్షంలో ఉండేవి కావు, మన శరీరంలో కూడా పాదముల నుంచి శిరస్సు వరకు గ్రహశక్తులు ఉంటాయి, ధాన్యాల్లో గ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ గ్రహాలు మన దానం ఇచ్చినట్టు అక్కడ మారిపోతాయి అనుకోవద్దు. గ్రహములకు సూక్ష్మశక్తి ఉంటుంది. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడి యొక్క కాంతిని కనబడట్లే, కనబడిన గ్రహాల యొక్క ప్రభావం కూడా కనబడకుండా మీద ఉంటుంది ఇక్కడ. అది నీ పుట్టిన జాతకం బట్టి అందరికి ఒకలాంటి ప్రభావం కాదు, ఎండ అందరి మీద ఒకటే. కానీ సూర్యస్థానం జ్యోతిష ప్రకారంగా ఉన్న సంచారానికి నీ జ్యోతిష చక్రానికి బట్టి చూడు. ఎంత శాస్త్రం అని కష్టపడి ఆలోచించి తపస్సుతో ఆవిష్కరించి నీకు ఇచ్చి పరిహారం కూడా చెప్తే నువ్వు అజ్ఞానం చేత కూర్చుని ఇవన్నీ లేవు ఇవన్నీ ఛాతస్థాలు వదిలేయండి చైతన్యంగా జీవించండి, అప్పటికేదో పెద్ద రేషనల్ థింకర్ అందరూ కిరీటం పెడతారు అనుకుంటున్నారు వీళ్ళకి. ఋషులు తపస్సుతో దర్శించి అంత చక్కగా చెప్తే నువ్వు తీసి పారేస్తావా? నువ్వుల్లో శనిశక్తి ఎంత ఉంటుంది, గోధుమల్లో సూర్యశక్తి ఎంత ఉంటుందో తెలుసు. అంటే మనం ఏ పూజ చేసినా వాటిని పాలలో తడిపి పాలికల్లో వేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, ఆ దానాలు చేసి గ్రహదోషాల నుంచి బయటపడ్డవాళ్ళని చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇంత కనబడుతూ ఉన్నా కూడాను ఒకవైపు హిందూ ధర్మానికి రక్షణ చెప్పుకుంటూ మన జ్యోతిష్ శాస్త్రాన్ని మన ధర్మాలని మనకు చెప్పబడుతున్న వాటి పరిహరించడం తప్పు కదా అండి చెప్పండి. నేను విషయాంతరం చెప్తున్నాను అనుకోవద్దు, మీరు ఇది విని వెళతారు, మళ్ళీ అన్నీ వింటారు, విన్నప్పుడు ఇలాంటివి కూడా వినబడతాయేమో అని కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం చెప్తున్నాను. మరొకటి కాదు, ఇక్కడ ఒకటే మాట, ఇక్కడ ఈ వేదిక మీద నుంచి వేద పురాణ ఇతిహాస శాస్త్రాల్లో చెప్పిన ప్రతిదీ గొప్పదే, ఇది గుర్తుపెట్టుకోండి. ఋషులు చెప్పిన ప్రతిదీ గొప్పదే. ఇవాళ నువ్వు అన్వయించుకోలేకపోతున్నావు గనక నువ్వు వాటిని తీసిపారే ననకలేదు. కొంతమంది దరిద్రంతో బాధపడుతున్న వారికి లక్ష్మీ పూజ చేయమని చెప్తారు, ఐశ్వర్యం శాశ్వతం కాదు, ఈ పూజలు శాశ్వతం కాదు, విడిచిపెట్టే అంటే ఆ చెప్పేవాడిని మీరు విడిచిపెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే ప్రస్తుత ప్రయోజనం దరిద్రం పోవాలి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఋషికి తెలియదు అల్టిమేట్ మోక్షం అయినప్పటికీ కూడా ఈ జీవితంలో జీవుడి వేదనలు అనేక రకాలు ఉంటాయి, ఇవి కూడా సిద్ధించాలి. కానీ హిందూ ధర్మం ఎవరూ పొందలేని మోక్షం పొందడానికి ఎంత మార్గం చెప్తుందో భౌతికంగా స్వస్థతను పొందడానికి కూడా అన్ని మార్గాలు చెప్పింది. మీరు ఇది చెప్పకపోతే ఇంకోటి నీకు స్వస్థత కల్పిస్తానని వస్తాడు, మోసం చేస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకే మన బ్రతుకు కావలసిన అన్ని ప్రయోజనాలు ఇచ్చిన వేదమాతకు నమస్కారం. ఇక్కడ ఐశ్వర్యం కావాలా ఇస్తాను, శత్రుబాధ కావాలా ఇస్తాను, ఎన్ని చేశారండి, ఒక సప్తశతి, ఒక రుద్రాభిషేకం, ఎన్ని మనకు వచ్చి, ఒక సత్యనావృతం, ఇన్ని ఎందుకు ఇచ్చారు? అల్టిమేట్గా దానిలో ఉన్నది కైవల్యం కావచ్చు. ఆలోచిస్తే వేదాంత జ్ఞానం ఉంది, కానీ ఆలోచించే శక్తి అందరికీ ఉంటుందా? కానీ మన అందరికీ కావాలిగా. కానీ ప్రతివాడు వాడి వాడి మానసిక స్థాయికి తగ్గట్లుగా అందరూ ఒకే స్థాయిలో ఉండరు, వారి వారి స్థాయికి తగ్గట్టుగా. చదువుకునేవాడు పరీక్ష గట్టెక్కితే చాలు, నువ్వెప్పుడో పరీక్షలన్నీ అయిపోయాయి కనుక నువ్వు వాట్లే ఉందిలేండి అనొచ్చు. ఎవడి స్థానంలో ఉన్నవాడికి వాడు అవసరం ఉంటుంది. వేద మాత గనక అందరి అవసరాలు తీర్చడం కోసం తన స్వరూపంగాను, పురాణాల రూపంగాను, ఆగమాల రూపంగాను, శాస్త్రాల రూపంగా ఇచ్చింది. కనుక జ్యోతిష్ శాస్త్రం కూడా వేదమాతకి కన్ను, మరువురాదు, షడంగాలు కాదంటావా? ఆ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన గ్రహజ్ఞానం, నక్షత్రజ్ఞానం కాదంటావా? ఋషులు ఏమాలోచించి చెప్పారో తెలియక పై పైన 10 మంది చప్పట్ల కోసమని చెప్పి మన సంప్రదాయాన్ని తృణీకరించరాదు అని సవినయంగాను ధాటిగాను మనం చెప్పవలసిన సమయం వచ్చింది. ప్రతి వారు కూడా తెలుసుకోండి. ఇక్కడ ఇది విషయాంతరం అనుకోవద్దు. విష్ణువుని చెప్తూ మధ్యలో అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఈ స్తోత్రాలను కూడా పక్కన చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు కనుక అలా చూడొద్దు అని చెప్తున్నాం. భుజంగ ప్రయాతాల్లో మనకు ఒక ప్రయోజనం కలిగించే ఒక శక్తి అనేది శంకరులు పెట్టారు, ఆ కోణంతో పరిశీలించాలి. కానీ ఇక్కడ శబ్దార్థాలంకారం ఏమిటి, ఉపమాలంకారం ఏమిటి, ఉత్ప్రేక్షాలంకారం ఏమిటి అనే సాహిత్య దృష్టి సరిపోదు, శాస్త్రీయ దృష్టి కావాలి. అప్పుడు ఉపాసనా శాస్త్రం తెలియాలి. ఉపాసనా శాస్త్రం తెలిసినప్పుడు సంగీతంలో రాగం ఎలాగో సాహిత్యంలో ఛందస్సు ఎలాగా, ఒక్కొక్క ఛందస్సు చదివినప్పుడు ఒక్కొక్క భావం కలుగుతుందండి. దేవ రాజ సేవ్య మాన పావనంగ్రి పంకజం అంటే కలిగే భావం వేరు. జటాక్టివి గల జల ప్రవాహ పావితస్థలి అనగానే కలిగే భావం వేరు. ఆ ఛందస్సులో వచ్చే శబ్ద ప్రకంపనంలో ఒక శక్తి ఉంటుంది, అది నీకు అర్థం కాకపోయినా ప్రభావం ఉంటుంది, అర్థమైతే గొప్ప ప్రభావం ఉంటుంది అంతే. అందుకే ప్రతి స్తోత్రం ఒక శాస్త్రం అని అనేక పర్యాయాలు చెప్తూ వాటిని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నామంటే శాస్త్రాలు చదువుకున్నామని స్తోత్రాలని చిన్న చూపు చూడొద్దు. ఇది మందాధికారుల కోసం అనే మాట అనవద్దు. వాటి నిండా గురువులు, జగద్గురువులు లోక కళ్యాణం కోసం ఎన్ని విషయములు చెప్పారు. మొత్తానికి ఇంతవరకు మనం విష్ణువుని చూసామా, సంసారాన్ని చూసామా? సంసారాన్ని చూస్తూనే ఉన్నాం, విష్ణువుని చూడాలంటున్నాం. ఇక్కడ మొత్తానికి విధంగా వర్ణిస్తూ పూర్తి చేసి చివరికి అంటారు, స్వామి ఒక్కటే నిన్ను నేనేం ప్రార్థిస్తున్నానంటే ఈ కోరిక వినవయ్యా. లసన్నచ్యుతానంత గోవింద విష్ణో మురారే హరే నాథా నారాయణ ఇతి యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం తథా మే దయాశీల దేవ ప్రసీద. ఒక్కటే కోరుకుంటున్నాను నేను భక్తితో ఎల్లప్పుడూ అచ్యుత అనంత గోవింద విష్ణు మురారి హరి నాథ నారాయణ అంటూ బ్రతికేలాగా నువ్వు అనుగ్రహించు. అంటే బ్రతికినన్నాళ్ళు నీ నామములంటూ బ్రతికేలా చూడయ్యా అన్నాడు. ఇక్కడ నామములంటూ ఉంటే క్రమంగా అర్థం తెలుసుకుంటావు, అర్థం తెలుసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నామస్మరణాది అన్యోపాయం అని ఉపనిషత్తులు మాత్రమే కాకుండా పురాణాదులు చెప్పిన మాటను అంగీకరించారు భగవత్పాదుల వారు. ఏ మాటలు అంటున్నారో తెలుసా, ఒక్కసారి విన్నవి చెప్పగలరా? విష్ణునామాలు ప్రకాశవంతమైన నామములు ఒక్కొక్కటి, అందుకే లసత్ అన్నారు ఇక్కడ, ప్రకాశమానమైన నామములు అవి అచ్యుత అనంత గోవింద. ముందు ఆ మూడు పెట్టారండి. డాక్టర్ గారికి తెలుసు మందులో ఏం పెట్టారు, శంకరులకు తెలుసు స్తోత్రంలో ఏం పెట్టారు. ఈ మూడింటిని నామత్రయాస్త్రం అంటారు. అనారోగ్యాలను తొలగించే మూడు నామములు అచ్యుత అనంత గోవింద, ఆ మూడు అక్కడ ఫిక్స్ చేశారు చూడండి. ఇక్కడ ఎంత రహస్యములు. లసన్ అచ్యుతానంత గోవింద, ఆ తర్వాత విష్ణు, ఒక్కొక్కసారి కేశవాది నామాలు కూడా అనలేనప్పుడు అచ్యుతానంత గోవింద అంటే చాలా ఆచమనం చేసిన ఫలం. అసలు ఆ మూడింటితో ఆచమనం చేసినా త్రిరాచమేత్త అయిపోతుంది, అంత గొప్ప నామములు ఆ మూడు కూడా. అచ్యుత అనంత గోవింద, ఆ మూడు పెట్టారు ఇక్కడ ముందు. లసన్ అచ్యుత అనంత గోవింద విష్ణు మురారే, ఆ కృష్ణ ప్రేమ మొదలు దానికి. హరే నాథ నారాయణ, మళ్ళీ నారాయణ నాము ఆ చివరికి. ఇతి యథ అనుస్మరిష్యామి, అనుస్మరిష్యామంటే ఎడతగకుండా స్మరించేటట్లుగా, ఎలాగా మళ్ళీ భక్త్యా పరమ ప్రేమతో ఈ నామాలు అంటూ ఉండేటట్లుగా నువ్వు అనుగ్రహించాలి స్వామి, ప్రసీద, ఇలా అనుగ్రహించు. అనుగ్రహించు అంటే నువ్వు దయామయుడు గనక అనుగ్రహించు. అందుకే దయాశీల దేవ ప్రసీద అని చెప్తూ భుజంగ ప్రయాతం పఠేజ్యస్తు భక్త సమాధాయ చిత్తే భవంతం మురారే. ఎవరైతే భుజంగ ప్రయాతాన్ని చదువుతారో వారికి సమ్మోహం విహాయ, అతడు మోహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆయన ఉద్దేశం ఇదే. ఎందుకంటే విష్ణు అనుగ్రహం లేనిది మోక్షం లేదు. మోక్షం అంటే మోహం క్షయించడే మోక్షం అని అనేక మార్లు చెప్పుకున్నాం మనం. స మోహం విహాయాసు యుష్మత్ ప్రసాదాత్, అతడు క్రమక్రమంగా నిన్ను ధ్యానించడం చేత నిన్ను మరిగి లోకంపై మోహం పోగొట్టుకుని నీ కరుణ చేత సమాశ్రిత్య యోగం వ్రజత్య అచ్యుతత్వం, క్రమంగా అతడు యోగం సిద్ధించి అచ్యుతత్వాన్ని పొందుతాడు. అచ్యుతత్వం అనే మాట గొప్పగా ప్రయోగించేశాడు. అచ్యుతుడంటే నారాయణుడు, వాడు నారాయణత్వాన్ని పొందుతాడంటే శివోహం అన్నట్లుగా, అచ్యుతోహం అన్నట్లుగా నీకు అభిన్నుడైపోతాడు. ఇదొక అర్థం. అచ్యుతత్వం అంటే జారుట లేకుండా అని అర్థం. జారిపోవడం అనేది లేని స్థితికి వెళతాడయ్యా అన్నాడు. జారిపోవుట అంటే వెళ్ళి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి మళ్ళీ కింద మీద పడకుండా మరి జనన మరణములు లేని కైవల్యాన్ని పొందడమే అచ్యుతత్వము, దాన్ని పొందుతాడు. కానీ శంకరులు మోహం పోగొట్టుకుని మోక్షం పొందడానికి కావలసిన ప్రక్రియని భుజంగ ప్రయాతం ద్వారా ఇచ్చి ఇందులో కూడా సంసారం యొక్క భయానక స్వరూపం చూపించి దీని పట్ల మోహం పెంచుకోకు, ఆయన పట్ల మోహం పెంచుకున్నామనుకో మోహాలన్నీ పోతాయి. కానీ ఆయన పట్ల మోహం పెంచుకోవడం ఏదో అదే ప్రేమ, అది భక్తి. ఆ మోహం నిన్ను తరింపజేస్తుంది. ముహ్యంతి యత్ సూరయ అని భాగవతం ఇదే చెప్తున్నది. ఎవరిని చూసి పండితులు మోహిస్తున్నారో ఆయన కృష్ణుడు అన్నారు. మోహం చెడ్డది కదండి అంటే పరమాత్మను మోహించడం చెడ్డది కాదయ్యా, పరమాత్మను మోహించేవారు సూరయ, వాళ్ళు పండితులు, అటువంటి వాళ్ళు. అందుకే మన జీవితము శరీరము వాటి యథార్థ స్వరూపాన్ని వర్ణించడంలో అదే ఉద్దేశం. ఇప్పటి వరకు మనం యోగపీఠం మీద ఎవరిని ధ్యానించాం? నేను రాముణ్ణి తెద్దామా? తెచ్చారు ఈయనే, మనకేం కష్టపడకుండా. ఆ రాముణ్ణి తెచ్చేటప్పుడు కూడా ఎటువంటి రాముడు అంటే మళ్ళీ ఇదే స్టైల్ మీరు పరిశీలించండి. విశుద్ధం పరం సచ్చిదానంద రూపం స్టైల్ చూసారా? ఎవడు విశుద్ధమో, ఎవడు సర్వోత్కృష్టుడు, ఎవడు కేవల సచ్చిదానందుడు. గుణాధారం, గుణములకు ఆయన ఆధారం. మరి ఆయనకు ఆధారం ఏంటి? ఆధారహీనం వరేణ్యం, గాయత్రి మంత్రంలో ప్రధానమైన వరేణ్య శబ్దం. వరేణ్యం విశ్వాత్మని అంటామా లేదా న్యాసంలో? ఆ వరేణ్యుడు, వరేణ్యుడు అంటే సర్వోత్కృష్టుడైన వాడు. ఆయన ఎవడంటే మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపజ్జే, అటువంటి రాముణ్ణి శరణ పెడుతున్నాను. ఎవడా రాముడు? మహాంతం విభాంతం అని సర్వోత్కృష్టుడు, ప్రకాశస్వరూపుడు, గుహాంతం గుహలోపలి వాడు. పరం పుమాం సన్నిహితం గుహాయాం, ఉపనిషత్ చెప్తోంది. హృదయ గుహలో ఉన్నటువంటి వాడు, గుణాంతం గుణములకు అంతమైన వాడు. నువ్వు అనుకుంటున్న లౌకిక సుఖాలన్నీ దాటిపోయిన తర్వాత ఉన్నాడైన సుఖాంతం స్వయం ధామ, స్వయం ప్రకాశుడైన రామం ప్రపజ్జే. ఆ రాముణ్ణి శరణ పెడుతున్నాను. ఎక్కడెక్కడ రూపం కనబడిందా? మళ్ళీ నిన్నట్లాగా చిదంశంలాగా రాముడు అనగా పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మం అంటే చూపిస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే శివం. అబ్బో మేము విష్ణుభక్తులం అండి, శివశబ్దానం. అరే రాముడు శివుడు అంటున్నాడు ఆయన ఇక్కడ. ఏం చెప్తాను ఇక్కడ? శివం శాంతం అనేది మోక్షస్వరూపం, బ్రహ్మమని అర్థం. శివం నిత్యం ఏకం విభుం, వీటికి ట్రాన్స్లేషన్ లెక్కర్లేదు. ఎందుకు? బోర్ కొడుతుంది కాదు, మీకు తెలుసు బాగా, బాగా తెలిసిందే. భావించండి, ఇది భగవంతుని అంటే శివం నిత్యమేకం విభుం తారకాక్ష్యం. అబ్బా ఏం మాట చెప్పారండి! దాన్ని తారకం అంటారు. తారకం అంటే తారం అంటే అన్నిటినీ తరింపజేయినది, ప్రతరణాయ చోత్తరణాయ చ, తరింపజేయడమే దాటించేది. అంటే సంసార సాగరం నుంచి దాటించేది, తారై సంసార సాగరత. సంసారాన్ని దాటేకి ఏది మిగిలిందో అది తారకం. దాటించేది ఆయన, దాటిన తర్వాత ఉండేవాడు ఆయనే. కనుక రాముడు అంటే తారకస్వరూపుడు. తారక స్వరూపుడు అంటే అర్థం మోక్షస్వరూపుడు. అందుకే రామోపాసన మోక్షం ఇస్తుందండి, సామాన్యం కాదు. అది తారకమనబడేటువంటి బ్రహ్మస్వరూపుడు. అందుకే తారకాక్షం, తారకుడైన రాముడు సుఖాకారం, ఆనందమే ఆకారమైన వాడు, ఆనందమైన ఆకారం. నిజానికి ఆకారం లేదు, ఆకార శూన్యం. ఇప్పుడు ఆయన చేయబోతున్నది ఏంటంటే తర్వాత నుంచి రాముడు ఆకారం వర్ణిస్తాడు, శిరస్సు నుంచి పాదం వరకు. మొదటేం చెప్పాడు ఆకార శూన్యం అన్నాడు. ఇదేమి శంకరాచార్య అండి, పోనీ 10 శ్లోకాల తర్వాత వెళ్తే మొదట చెప్పింది మర్చిపోయాడు అనుకుంటాం. ఇక్కడే ఆకార శూన్యం అంటున్నాడు ఆయన. సుఖాకారం, ఆనందం ఆయన ఆకారం, ఆకార శూన్యం, ఆకారం లేనివాడు. సుమాన్యం, అందరి చేత గౌరవింపబడేవాడు. మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహేశం ప్రపజ్జే. పదాలు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆయన మహేశ్వరుడు, పైగా జగత్ కలనమునకు ఈశ్వరుడు. కలేశం అనే మాట చాలా విషయం, కళలకు ఈశ్వరుడు కలేశం. సురేశం, దేవతలకు ఈశ్వరుడు రాముడు. అందుకని దశరథ పుత్రుడు కదండి, మానవుడు కదండి, కాదయ్యా బాబు. ఆయన తారక బ్రహ్మము, ఆయన శివం, శాంతం అయినటువంటి వాడు మహేశ్వరుడు. కళ్ళకు ఈశ్వరుడు, సురులకు ఈశ్వరుడు, పరేశం సర్వోత్కృష్టమైన ఈశ్వరుడు. నరేశ్వరుడు, ఆయనే నరేశ్వరుడు. నరేశ్వరుడు అంటే రాజు, రాజుగా అవతరించాడు. కానీ నిరీశం, ఆయనకవుడు ఈశ్వరుడు లేడు. ఆయన భూమి ఎందు అయోధ్యకు ప్రభువులో కనబడ్డాడు. అందుకే మహేశం ప్రపంచే. ఈశ శబ్దంతో ఎన్ని విషయాలు వాడాడు చూడండి ఇక్కడ. మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపంచే. తెలిసిన పదాలు ఒక దగ్గర పెట్టడం కాదు, ఎంత తెలివిగా పెట్టాడు చూడండి ఇక్కడ. గమనించవలసినది మొత్తం రామతత్వం చూపిస్తున్నాడు. చూపిస్తూ ఆ రాముడిని భావిస్తున్నారు. ఇంతవరకు రాముడు రూపవర్ణం లేదు, అంటే అరూపుడైన రాముడు రూపం స్వీకరించాడు మన కోసం. ఎలా ఉన్నాడంటే మహారత్నపీఠే శుభే కల్పమూలే. ఇక్కడ ధ్యానించేటప్పుడు రామోపాసన ఇలా చేయాలి. కల్పవృక్ష మూలంలో దేవతని ధ్యానించడం ఒక ప్రక్రియ అండి. ఇది కూడా ధ్యాన ప్రక్రియలు. ఇవి ఎవరైనా చెప్పగలిగే గురువులు ఉన్నారా అనే ప్రశ్న. ఇప్పుడు యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్, వీళ్ళకి ఈ మెడిటేషన్ గురించి తెలియదు. కానీ ఇది కూడా తెలుసుకోగలగాలి. మన పెద్దలు మాత్రం పూర్వకాలంలో ఇవి నేర్పారండి. మన ధ్యానాలు, పూజల ముందు ధ్యానాలు ఉన్నాయి, మనం పది సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ అవి మళ్ళీ జాగ్రత్తగా మనం చేయగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారాలు తెచ్చుకోవచ్చు. కల్పవృక్ష మూలంలో కానీ దేవతని ధ్యానిస్తే, కానీ కల్పవృక్షం ఎలా ఉంటుంది తెలియదు కదంటే, నువ్వు ధ్యానించింది కల్పవృక్షం అనుకో చాలు. ఆ కల్పవృక్ష మూలంలో భగవంతుని ధ్యానిస్తే సంకల్పాలు నెరవేరుతాయి, అది రహస్యం. కల్పవృక్ష మూలంలో ధ్యానించవలసిన దేవుళ్ళు ఎవరంటే, ఏ దేవుడినైనా చెప్పారు ఇక్కడ. అమ్మవారు కూడా కల్పవృక్ష మూలంలో ఉన్నట్టు ధ్యానం ఉంది. అదేవిధంగా హనుమంతుణ్ణి కూడా ధ్యానించడం ఉంది. పారిజాత తరుమూల వాసిన, పారిజాతం అంటే రాలిపోయే పూల చెట్టు కాదు, కల్పవృక్ష మూలం అని అర్థం. అక్కడ మందారం అన్న కల్పవృక్షమే. అది మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం. కృష్ణ పరమాత్మలో ధ్యానించమని చెప్పారు. కల్పవృక్ష మూలంలో కృష్ణుడు వేణుభూతునుడు ధ్యానిస్తే అది కల్పవృక్షాలు అంటే సంకల్పములు. సంకల్పములకు మూలస్థానం ఏది, ఇది గమనించండి. సంకల్పాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సు నుంచి. మనస్సు సంకల్పాలు వస్తున్నాయంటే సంకల్పాలు రావడానికి కానీ చైతన్యం దాని మూలంలో ఉంది. కానీ సంకల్పాలకు మూలంలో ఉన్న చైతన్యమే కల్పవృక్ష మూలంలో ఉన్న పరమాత్మ. ఇలా ప్రతి రూప ధ్యానానికి తాత్విక అన్వయం తెలియాలి ఇక్కడ. అది ఎలా తెలియాలంటే రూపాన్ని ధ్యానించడం ప్రేమగా చెయ్యి. దాని మీద డౌటే, దీని మీద డౌటే. అటేమో అబ్స్ట్రాక్ట్ అయిన పరతత్వం చెప్తే అందదంటావు, అందే రూపం చెప్తే అందుకోవా. దీనికి దానికి కూడా సందేహం ఎవడు తరింపజేస్తాడు? రూపధ్యానమైనా సరిగ్గా చేతనవ్వాలి. అక్కడ డౌట్ మళ్ళీ, ఈ రూపధ్యానం చేయకూడదండి. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఏ రూపం లేని దాన్ని ధ్యానించమన్నాడు. వల్ల అవుతుందా? అది కావట్లేదు ఇక్కడ. నీకెందుకు నా కష్టం? ఋషులు చెప్పారు ఈ రూపం ధ్యానించి బాగుపడతావని. అందుకే ఇక్కడ రాముణ్ణి ఎలా ధ్యానించాలంటే ఒక రత్నపీఠం ఉంది. అది ఎక్కడుంది? కల్పవృక్ష మూలంలో రత్నపీఠం ఉంది. ధ్యానిస్తున్నారా? ఇవాళ మీ సంకల్పాలు నెరవేర్తయ్యలేదో చూసుకోండి. నిజంగా సిన్సియర్గా ప్రవచనం ధ్యాన రూపంలో వింటే తప్పకుండా నెరవేరుతుంది. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనం. ఈయన కూర్చున్నవాడు, చక్క కూర్చున్నాడు సింహాసనం మీద. ఆదిత్యకోటి ప్రకాశం, ఆ రాముడు కూడా కోట్ల కోట్ల సూర్యకాంతుల్ని ప్రకాశింపజిస్తున్నాడు. సదా జానకీ లక్ష్మణోపేతమేకం, జానకీదేవితో లక్ష్మణస్వామితో ప్రకాశిస్తున్న సదా రామచంద్రం భజేహం భజేహం, అలాంటి రాముణ్ణి భజిస్తున్నాను. ఒకవైపు జానకీదేవి, మరొకవైపు లక్ష్మణస్వామి. కొనద్రత్న మంజీర పాదారవిందం, ఇక్కడ స్తుతి పాదాల నుంచి ముఖం వరకు చూస్తున్నాడు. మొత్తం ఒక్క 3 శ్లోకాల్లో ఎన్ని చూపిస్తున్నాడు చూడండి. కొనద్రత్న మంజీర పాదారవిందం లసన్ మేఖలాచారు పీతాంబరాఢ్యం, అద్భుతమైనటువంటి పాదములు, పైగా రత్నములు పొదిగిన మంజీరములతో అలంకరింపబడిన పాదములు. అక్కడి నుంచి మొదలవుతోంది పీతాంబరం. ఆ పీతాంబరం చివర మేఖల ఉంది, మేఖల అంటే వడ్డాణం, దానిపై సన్న నడుము, విశాలమైన వక్షస్థలం, దానిపై పూలమాలలు ప్రకాశిస్తున్నాయి. క్వణద్రత్న మంజీర పాదారవిందం లసన్ మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్ కౌస్తుభాంగం. అందులో కౌస్తుభం కూడా ఉందిట, ఎందుకంటే రాముడు దశరథ పుత్రుడిగా ఉన్నప్పుడు ఉత్తమమైనటువంటి రాజు, ఆయన ఉపాస్య దైవముగా నారాయణుడే, అందుకే ఆయనలో ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీ లోలమాలం, అటు ఇటు కదులుతున్న మాలికలను వేసుకుని అటు జానకి ఇటు లక్ష్మణులతో సింహాసనం పైన ఉన్నటువంటి స్వామి, లసచ్చంద్రికాస్మే రసోణాదరాభం చిరునవ్వు నవ్వుతున్న ఎర్రని పెదవులతో సముద్యత్ పతంగేందు కోటి ప్రకాశం, అలా కూర్చున్న రాముడి దగ్గర నమద్ బ్రహ్మ రుద్రాది కోటీర రత్న స్ఫురత్కాంతి నీరాజనారాధితాంఘ్రిం. ఇంకా పాదములు ఎలా ఉన్నాయంటే ఎదురుగా బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, ఇచ్చా దేవతలు తలలు వంచి నమస్కరిస్తుంటే ఆ కిరీటాలపై ఉన్న కాంతులు ఆ పాదాలకి నీరాజనాలు ఇస్తూ ఉన్నాయి. అంటే సర్వదేవ వంజుడే ప్రకాశిస్తున్నాడు ఆయన. ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు, ఒక ఆయన ఇంకెందరో ఉన్నట్ట, వారెవరంటే పుర్ర ప్రాంజలి నాంజనేయాది భక్తాన్, ఎదురుగా ఆంజనేయుడు ఉన్నాడు, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు కూర్చొని, సుగ్రీవుడు, ఇచ్చాదులందరూ. వీళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం, ఆ రాముడు చిన్ముద్ర పట్టుకుని హృదయం దగ్గర పెట్టుకుని బోధిస్తున్నట్ట. ఏంటి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, ఆ చిన్ముద్రలో జ్ఞానాన్ని బోధిస్తున్నాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముని అంటే ఎటువంటి రాముని ధ్యానిస్తున్నాడు ఆయన, సింహాసనంపై కూర్చొని సీతాదేవి సైతుడై అటు ఇటు అన్నదమ్ములు సేవిస్తూ ఉండగా, ఎదురుగా హనుమంతుడు మొదలైన వారందరూ కూర్చొని ఉండగా, దేవతను నమస్కరిస్తూ ఉండగా ఆయన సింహాసనంపై కూర్చొని చిన్ముద్ర హృదయం దగ్గర పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా రామపట్టాభిషేకం చాలా ప్రసిద్ధి చెందిన బొమ్మ చూసుంటారు, శ్రద్ధగా చూసుండరు, చూసుంటే చిన్ముద్ర హృదయం దగ్గర పెట్టుకునే ఉంటాడు ఆయన, గమనించండి. ఇక్కడ రామపట్టాభిషేకం అని ఉంటుంది అంటే రాముడు తారక బ్రహ్మం, తారక బ్రహ్మ నీకు జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తాడు రాముడు. అందుకే రామ ఉపాసన గట్టిగా చేసిన వాళ్ళు చిట్ట చివరికి మోక్షం పొందడం మనం చూస్తుంటాం త్యాగరాజాదులు. కొందరు అంటారు రాముడు ఒక కథ కదండి, ధర్మ స్వరూపుడు అని, వాడికి సరిగ్గా అర్థం కాలేదు. ప్రేమతో ఆరాధిస్తే ఆయన మోక్షస్వరూపుడు. అందుకే రాముడు పట్టాభిషేకంలో అలా కూర్చుంటాడు చిన్ముద్రతో, ఆ రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం ఆ కూర్చున్న తీరు పాదముల నుంచి వర్ణించారు శిరస్సు వరకు, లేదా శిరస్సు నుంచి పాదాల వరకు ఇక్కడ వర్ణన కనబడుతుంది. కానీ ఎటువంటి పాదములు అవి అంటే దేవతల చేత నమస్కరింపబడేవి. ఎదురుగా ఆంజనేయుడు కూర్చున్నాడు, చుట్టూ వాళ్ళందరూ ఉంటే స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం, అచ్చం దక్షిణామూర్తి స్వరూపమేది. అదేం చెప్పాడు, అదే చెప్పాడు. అందుకే తారక బ్రహ్మని ధ్యానించేటప్పుడు సాధారణంగా రామ తారక మంత్ర ఉపదేశం పొందినటువంటి వారికి ధ్యాన శ్లోకంలో ఇది ఉంటుంది, మీరు పరిశీలించండి. ఇక్కడ అది చిన్ముద్ర పెట్టుకుని మరొక చెయ్యి అలా పెట్టుకుని సీతా సమేతుడు ఉంటాడు, అప్పుడు కోదండాలు ఏమి అని చేతికి ఉండవు అక్కడ, అలా రూపంతో భావించాలి. ఇది పట్టాభిరాముడు అంటారు కొంతమంది, అదే తారక రాముడు. భజేహం భజేహం సదా రామచంద్రం త్వదన్యం నమన్యే నమన్యే నమన్యే, ఇలాంటి రాముడిని తప్ప మరి ఇంకోటి నేను మనసుకు తెచ్చుకోను పట్టుకోను అన్నాడు. ఇక్కడ అది కావాలి, అచంచలమైన భక్తి అంటే మీరు తక్కువ చేసేయండి కాదు, ఇందులో ఏకాగ్రమైపోయాడు అర్థం. ఇక్కడ తన్మయుడయ్యాడు ఇక్కడ. అలాంటి రామచంద్రమూర్తిని ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ అద్భుతమైన మాటలు చెప్తాడు. మొత్తం భుజంగంలో కొన్ని కొన్ని చెప్తున్నాం. నమ సచ్చిదానంద రూపాయ తస్మై, ఆ రాముడు రూపం మరువు వద్దు, అది మానవ దేహం కాదు, సచ్చిదానంద రూపం అది. ఇక్కడ అటువంటి రాముడు ఏదో మానవులకు ప్రభువు కాదు. నమో దేవదేవాయ రామాయ తుభ్యం, దేవతలకు కూడా దేవుడైన వాడు. నమో జానకీ జీవితేశాయ తుభ్యం, నమ పుండరీకాయ తాక్షాయ తుభ్యం. పుండరీకాక్షుడిని ఉపనిషత్తు ఏదైతే వర్ణిస్తున్నదో ఆ స్వరూపం రామచంద్రమూర్తి. అందులో సీతాపతి సీతాయాపతయే నమః అని నమస్కరిస్తూ ఆ రాముడు నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే. రాముడు అంటే ఏమిటో విన్నదే విన్నట్టు అనిపిస్తుంది, చెవులు బాగుంది అనిపిస్తుంది. అని శంకరులు ఎంత గొప్పగా చెప్తున్నారంటే విశ్వానికి ఆయన కర్త, హర్త, భోక్త, మాత. మాత రెండు శబ్దాలు వాడారు. మాత అనే మాటకి తెలుసుకునివాడు, పరిమాణమిచ్చువాడు, ఇది అర్థం. మళ్ళీ విశ్వమాత్రమే మరొక చోటు చెప్పారు, అక్కడ విశ్వానికి తల్లి వంటి వాడు అని చెప్పాడు. ఇక్కడ తల్లి ఆయనే తండ్రి ఆయనే, త్వమేవ మాతా పితా త్వమేవ. కానీ సీతారాములుగా కనబడుతున్న బ్రహ్మం ఒకటే, అక్కడ మాత సీతమ్మ, ఈయన జ్ఞానిగా అక్కడ ఉన్నాడు, కానీ రెండు ఆయన రూపములే. అని విశ్వకర్త్రే విశ్వహర్త్రే విశ్వభోక్త్రే, విశ్వంలో అనుభవించేవాడు కూడా ఆయన, అంటే జీవరూపంలో అన్ని అనుభవిస్తున్న చైతన్యం ఆయన. విశ్వభోక్త్రే విశ్వమాత్రే విశ్వనేత్రే, విశ్వనేత్రే అంటే విశ్వనేత, నేత అంటే నాయకుడు, విశ్వానికి నాయకుడు, విశ్వాన్ని జయించిపోయినవాడు, విశ్వాన్ని మించినవాడు, అది విశ్వజేత్రే. విశ్వపిత్రే విశ్వమాత్రే, విశ్వానికి తండ్రి తల్లి. విశ్వానికి రాముడుకున్న అనుబంధం ఏంటో తెలిసిందా? కానీ విశ్వంలో అందరికీ ఆయన సర్వం. అలాంటి రామ పాదములు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించితే ధన్యులు మోతాం. ఎటువంటి పాదాలయ్యావి? శిలాపి త్వదంఘ్రి క్షమాసంగిరేణు ప్రసాదాద్ది చైతన్యమాదత్త రామ నరస్త్వత్పదద్వం దసేవా విధానాత్సు చైతన్యమేతీతి కించిత్రమత్ర. ఒక రాయి ఆ పాద రేణువు తాకి చైతన్యాన్ని పొందింది. అలాంటి పాద పద్మాలు ఎవడ ఆరాధిస్తున్నాడు వాడు చైతన్యాన్ని పొందడా అన్నాడు. ఆ మాట చెప్పడంలో చమత్కారం చూడండి. రాయి చైతన్యాన్ని చేతనత్వాన్ని పొందింది. నరుడు నీ పాదాలని ధ్యానిస్తే రాయే పొందినప్పుడు నరుడు పొందడు, వాడు చైతన్యాన్ని పొందుతాడు. అంటే ఇప్పుడు చైతన్యం లేదా, కదులుతున్నాను కదా, నాకు చైతన్యం అంటే ఈ కదయ్యేది చేతన అంటారు, కదలికను చేతన అంటారు, చేతనకు మూలమైందని చైతన్యం అంటారు. చైతన్యం బ్రహ్మము. కానీ నరుడు చైతన్యాన్ని పొందుతాడు నీ పాదాలని ధ్యానిస్తే అంటే మోక్షాన్ని పొందుతాడు, మోక్షరూపమైన బ్రహ్మమును పొందుతున్నాడు అని అర్థం. ఇక్కడ వాడేం చేయాలంటే ఈ విధంగా ధ్యానిస్తే చాలు. ఒకటి, నీ చరిత్రను నిరంతరం పట్టుకోవాలి, అంటే రామకథని చదవాలట, దాని స్మరణ చేయాలి. ఆ రామకథాస్మరణ మామూలు కాదు. అంటే రామాయణం అంటే మామూలు అనుకున్నారా? ఒక ధార్మిక రాజు కథ కాదు అది, అది మోక్షకారం. ఒక మహాపండితులు రామ భక్తులు కూడా రాముడు మోక్ష పురుషార్థం కాదండి, ధర్మ పురుషార్థానికి చెందిన వాళ్ళు అంటే వాళ్ళకి సరిగ్గా చదవడం చేత కాదు. ఆ రాముడిని పట్టుకుని ముక్తి పొందిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, తారక బ్రహ్మస్వరూపుడు. దాన్ని భగవత్పాదులు వారు చెప్తున్నారు, నీ చరిత్ర ఎటువంటిదో అంటే రామాయణాన్ని ప్రశంసిస్తున్నారండి. పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరంత్యన్వహం రామచంద్ర భవంతం భవాంతం భరంతం భజంతో లభంతి కృతాంతం నపశ్యంత్యతోంతే. వినడానికి బాగుంది కదా, అంత బలిబలి కదిలిస్తూ. అలాగా వినడానికి అందమైన శబ్దాలతో ఆలోచించడానికి అద్భుతమైన అర్థాలు ఇవ్వడం మహాకవులు చేస్తారు. మహాకవులకి మహాకవి అని శంకరులు చేస్తున్నారు చూడండి, ఎంత రమ్యంగా అంటున్నారు. స్వామిని చరిత్రకుడు లక్షణం ఏంటంటే పవిత్రం, అత్యంత పవిత్రమైనది, ఆశ్చర్యకరమైనది, విచిత్రం. త్వదీయం చరిత్రం పవిత్రం విచిత్రం, రెండు లక్షణాలు. దీన్ని నరాయే స్మరంతి, ఎవడా కథను నిరంతరం స్మరిస్తున్నాడు, అన్వహం ఎల్లవేళలా స్మరిస్తున్నాడు రామచంద్ర. ఆ స్మరించడు ఎవరు? నిన్నేగా. భవంతం, వాడికి లభించేది అంటే భవాంతం లభంతి, భవము యొక్క అంతము వాడికి లభిస్తుంది. భవాంతం అంటే సంసారం యొక్క అంతం అంటే మోక్షం. వాడికి భవాంతం లభంతి అన్వయించుకోవాలి ఇక్కడ. భవంతం, ఈ విధంగా రామాయణం నిరంతరం అనుకుంటూ నిన్ను ఎవడు భవంతం నిన్ను స్మరిస్తున్నాడో వాడు భవాంతం లభంతి. నువ్వు ఎటువంటి వాడంటే భరంతం, భరంతం అంటే అన్నిటినీ పోషించువాడవైన నువ్వు. అలాంటి నిన్ను భజించేవాడు కృతాంతం నపశ్యంతి అత అంతే, వాడు తన అంత్యకాలంలో యముణ్ణి చూడ్డు. అదే భర్జనం భవబీజానం అర్జనం సుఖ సంపదం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అని అడిగాడు. ఎవడరా నువ్వు అంటే భయపడి పారిపోడా? అలాగే రామ అంటే చాలు, యముడు యమకింకలు కూడా వెనక్కి వెళ్ళిపోతట. అందుకే ఎవడైతే నీ చరిత్రని నిన్ను స్మరిస్తారో వాడు తన మరణకాలంలో యముణ్ణి చూడడు. పైగా భవాంతం లభంతి, సంసారమునకు ఆవలైనటువంటి మోక్షాన్ని పొందుతాడు అని రామకథ మహిమని చెప్పేశారండి జాగ్రత్త స్వామి వారు, మన శంకర భగవత్పాదుడు వారు. భవంతం భవాంతం భరంతం భజంతో లభంతి కృతాంతం నపశ్యంతతోంతే. అంతేకాదు, ఎవరైతే ఈ విధంగా నిన్ను ధ్యానిస్తారో వాడే ధన్యుడయ్యా. సపుణ్య సగణ్య శరణ్యో మమాయం నరో వేదయో దేవ చూడామణింత్వాం సదాకారమేకం చిదానంద రూపం మనోవాగమ్యం పరం ధామ రామా. ఓ రామా, నువ్వు సదాకారం చిదానందం. మళ్ళీ ఇందాక విష్ణువు గురించి ఏం చెప్పాడు, అది రాసినేని ఇది రాసాడని పోల్చివచ్చు మనం. సత్ ఆకారం, నీ ఆకారము సద్రూపమైన ఆకారం, చిదానందం సచ్చిదానంద స్వరూపుడు నువ్వు. అలాంటి నిన్ను దేవచూడామణిగా ఎవరు తెలుసుకుంటున్నారో, నువ్వు నరుల్లో గొప్పవాడిగో దేవతలకే దేవుడు నువ్వు, అలాంటి నిన్ను ఎవరు తెలుసుకుంటున్నారో వాడు పుణ్యుడు, వాడు లెక్కించగలిగినవాడు, వాడు నిజంగా శరణు వేడినవాడు, అటువంటి వాడు ధన్యుడు. కనుక స్వామి నువ్వు మనోవా గగమ్యం పరంధామం, నువ్వు మనస్సుకి మాటకి అందని పరంధామవు. అందుకే రామా, ఇంకా రామ ప్రతాపమంతా అంత వర్ణించారు కానీ మనం అంత ముఖ్యమంత తీసుకుంటున్నాం అంటూ రాముడు చుట్టూ ఉన్న పరివారానికి కూడా నమస్కారం చెప్పారండి. నమస్తే సుమిత్ర సుపుత్రాభివంద్య, నమస్తే సదా కైకయీ నందనిడ్య, నమస్తే సదా వానరాధీసవంద్య, నమస్తే నమస్తే సదా రామచంద్ర. ఎంత ప్రేమగా రామనామాన్ని పలుకుతున్నారు చూడండి ఇక్కడ. సుమిత్ర సుపుత్రాభివంద్య, సుమిత్ర యొక్క మంచి కొడుకు చేత నమస్కరింపబడేవాడా అంటే లక్ష్మణ స్వామి చేత నమస్కరింపబడుతున్నవాడు. పైగా ఇందులో చమత్కారం, సుమిత్ర సుపుత్రాభివంద్య అంటే లక్ష్మణ్ పేర్లు తెచ్చోనండి, అంటే సుమిత్రకి ఇద్దరు కొడుకులు, లక్ష్మణుని చేత భరతుని చేత నమస్కరింపబడివాడా అని ఇద్దరిని చెప్పారు ఇక్కడ ఇద్దరిని. నమస్తే సదా కైకయీ వందని నందనిత్య, కైకేయి యొక్క నందనుడి చేత నమస్కరింపబడేవాడు అంటే భరతుడు. పైన చెప్పింది లక్ష్మణ శత్రుఘ్నులు, ఇప్పుడు చెప్పినది భరతుడు. ఇంకోటి సదా వానరాధీశవంద్య, ఆంజనేయ చేత నమస్కరింపబడుతున్నవాడా. ఈ చెప్పడంలో రామ ఉపాస్యమూర్తిని చెప్పారు, ఇది తెలుసుకోవాలి. ఊరికనే చెప్తున్నారా పూర్తయి చెప్పండి నిద్రపోవడం కాదు, ఇందులో చెప్తున్న దాన్ని ధ్యానిస్తే అసలు నిద్ర పడుతుందా అండి, పారవశ్యంతో తన్మయమైపోతా సమాధి స్థితి వస్తుంది. ఇందులో ఉపాస్యమూర్తిని చూపిస్తున్నారు. మొదటేమన్నారు సుమిత్ర సుపుత్ర అన్నప్పుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు, ఇంకోరు కైకేయినందరు అంటే భరతుడు హనుమంతుడు, ఈయనవరు సీతాసమేతుడు. సింహాసనం మీద సీతమ్మతో కూర్చున్నాడు, అటు ఇటు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఉన్నారు, భరతుడు ఎదురుగా కూర్చున్నాడు, హనుమంతుడు ఉన్నాడు. అంటే ఈ నలుగురు మధ్యలో సీతారాముడు కలిపి ఒకటే అనాలి, వాళ్ళిద్దరు కారు ఒకటే స్వరూపం. దీన్ని రామ పంచాయతన ఉంటారండి ఇక్కడ. ఈ పంచాయతన రూపంగా రాముడిని ఉపాసించడం ఒక సంప్రదాయం. రామమూర్తులు ఉపాసనలు చాలా చాలా చెప్పబడుతున్నాయి. ఇది పంచాయతన రామమూర్తి ఉపాసన. ఈ ఉపాసన చేసిన వాడు త్యాగయ్య, త్యాగయ్య ఈ మూర్తిని ఉపాసించాడు, రచించిన వారు ఆదిశంకరులు. అందుకే రామ పంచాయతన స్వరూపాన్ని అంతటిని ఇందులో చూపించారు. ఇలా వెతుక్కితే చాలా ఉంటాయి. ఇందులో ఒక మాట అంటారు భక్తి తీవ్రతతో, ఎంత గొప్పగా అన్నారంటే సీతతో కూడనివాడు, కోదండం దాల్చనివాడు, లక్ష్మణుడి చేత నమస్కరింపబడనివాడు, రావణ్ణి సంహరించనివాడు, సుగ్రీవునికి మిత్రుడు కానివాడు ఆయన దైవం నాకొద్దు అన్నాడు ఇక్కడ. అంటే అర్థమేంటి, రాముడే నా దైవం అని చెప్పడం ఇందులో చమత్కారం. ఇవన్నీ ఎవడు, వాడే నా దైవం, ఇంకో దైవం నాకు లేదు అన్నాడు ఇక్కడ. ఇది అన్యదైవము కొలువ అంటే ఇందులో ఇంకో దేవతని నిందించడం కాదండి, తన దేవత యందు ఏకనిష్ట అంటారు దీన్ని, ఇష్టదేవత నిష్ట అంటారు. ఇతర దేవత ద్వేషించడం కాదు. ఇది తెలియక ఈ శ్లోకం చెప్పి ఆయనే చెప్పాడు కదా, అందుకే ఇతర దేవతని పూజించకూడదని చెప్పకూడదు మళ్ళీ ఇక్కడ. అంత అందంగా చూపించారు ఇక్కడ మనకి దివ్యమైనటువంటి రామమూర్తిని. అయితే ఆ రాముడిని ఇంత చూపించ కృష్ణుడిని ఇంత కూదిలేరు ఆయన. అంతేకాదు కృష్ణుడు ఎప్పుడు నా కంటికి కనబడాలంటాడండి అంటూ శరణ్యో లోకేశు మమ భవతు కృష్ణ అక్షి విషయ అని ఒక మాట అన్నారు. అక్షి విషయ అంటే కంటికి విషయమో కావాలంటే కంటికి కనబడాలి, అంటే నా కృష్ణుడు నాకు సాక్షాత్కరించాలి. ఈ మకుటంతో 8 శ్లోకాలు ఇచ్చాడు ఆయన. కృష్ణ అక్షి విషయ భవతు, కృష్ణుడు నా కంటికి కనబడాలి. ఇప్పుడు రాముడు కనబడాలి, కృష్ణుడు కనబడాలా? మా విష్ణువు ఆయన రాముడైనా కృష్ణుడైనా ఎవరికి మీద ఇష్టమో అది. తర్వాత గర్జన చేస్తూ మరికొండ కూడా చేస్తాడు చూద్దాం. ప్రస్తుతం కృష్ణస్వామిని చూద్దాం. ఆ కృష్ణస్వామి ఈయన దృష్టిలో కృష్ణుడు అంటే ఎవరు? పైగా కృష్ణుడు నా కంటి ముందు కనబడాలనే మాట ఈయన తీసుకున్నాడే. శరణ్యో లోకేశ ఆయన అందరికీ దిక్కైన వాడు, లోకమునుడు ఈశ్వరుడు కృష్ణుడు. అంతేగాని విరేపల్లిలో యశోదమ్మ పెట్టాడు. అలా వచ్చినప్పటికీ ఆయన సర్వలోకములకు ప్రభు అయ్యా మా కృష్ణస్వామి. అలాంటి కృష్ణుడు శరణ్యుడు మమ అక్షి విషయ భవతు, నా కంటికి విషయమై, కంటికి విషయం అంటే కంటికి కనబడుగాక. ఈ రహస్యం ఎలా ఉంటుందంటే అచ్చం గోపికల వలె ఉంటుంది. కృష్ణుడిని తప్ప వారు మరొకరు చూడరు, కృష్ణుడే కనబడాలని. అందుకే అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా అని భాగవతంలో వాక్యం ఉంది. గోపికలు కృష్ణస్వామిని చూసి కళ్ళు తిప్పుకోలేదు అటు ఇటు. ఇన్నాళ్ళు కళ్ళు ఎందుకున్నాయో అనుకున్నాం, కళ్ళున్నది ఈయన్ని చూడ్డానికి అనుకున్నట్టు. ఇక్కడ అక్షణ్వతాం ఫలమిదం, కళ్ళున్నదానికి ఫలం ఈయన చూడడమే. అది చూసాక మరొక చూడగలమా? అందుకే కృష్ణుడు ఇంత రాత్రి వచ్చారని దిగిలిపోండి అన్నట, వెళ్ళడానికే నీ దగ్గరికి వచ్చాం. అసలు నీ దగ్గరకు వస్తే మరి వెనక్కి వెళతారా అని అడిగారండి. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమమ్మమ్మ, అది గోపికా భక్తి. శంకరులు గోపి కనిపిస్తారు ఇక్కడ, అచ్చం గోపికలాగే అంటున్నారు ఇక్కడ. కృష్ణ మమ అక్షి విషయ భవతు, నా కంటికి కనబడాలి. ఎవడా కృష్ణుడు చూడండి, ఉపనిషత్తు వాక్యాలని ఎలా పెట్టాడు కృష్ణస్తత్వంలో. శ్రీ ఆశ్లిష్టో విష్ణు స్థిరచర గురు వేద విషయ ధియాం సాక్షీ శుద్ధో హరి అసురహంతబ్జనయన గదీ శంఖీ చక్రీ విమల వనమాలీ స్థిరరుచి శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణ అక్షి విషయ. ఇతను కృష్ణుడు అంటే ఎవడు? శ్రీ ఆశ్లిష్టో లక్ష్మీ చేత ఆలింగితుడైన వాడు, స్థిరచర గురువు. గొప్ప మాట వేశాడు, స్థావర జంగమాత్మకమైన జగత్తు గురువు ఆయన. గురువు అంటే మూడు రూపాలతో గురువు అనాలండి, తల్లి తండ్రి ఆచార్యుడు, ముగ్గురిని గురువు అనాలి. జగత్తుకి తల్లి అయినా తండ్రి అయినా అంటే జగత్తు కారణమైన వాడు, పోషకుడైన వాడు, కావలసిన వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాడు కూడా. ఎవరికి? అమ్మ, అర్థమైంది కదా. అందరికీ జ్ఞానం ఎందుకు అంటే అందరూ కావాలనుకోరు. కావాలంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన కాకపోతే ఎవరండి? కృష్ణం వందే జగద్గురు. ఎవరికి ఇస్తాడు? అర్జునుడు అండి. కాదయ్యా, స్థిరమైన చరమైనా సరే ఆయన ఆశ్రయించి జ్ఞానం అడిగితే ఇస్తాడు. అందుకే స్థిర చర గురువు పదం అద్భుతంగా ప్రయోగించాడు. స్థావర జంగమాత్మైన జగత్తంతటికీ ఏకగురువు ఆయన. ఆయన ఒక్కడే ప్రధాన గురువు. అది శ్రీయాశ్రిష్టో విష్ణు స్థిరచర గురువు. ఆ విష్ణు గురించి ఎక్కడుందయ్యా? కృష్ణుడు గురించి వేద విషయ అనే సబ్జెక్ట్ ఆఫ్ వేదాస్ అది చెప్పాడు ఇక్కడ. వేదానికి సబ్జెక్ట్ కృష్ణుడు. ఏం అందమైన మాట వేశారండి. వేద విషయ అనే మాట ఉంది. వేదం ఎవరిని చెప్తుంది? వేదంలో సబ్జెక్ట్ ఏమిటి? ఈ మధ్య విన్నానండి, వేదంలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉందిట, వేదంలో వ్యవసాయం ఉందిట. వేదంలో వ్యవసాయం కంప్యూటర్, వేదం పుట్టింది పరమాత్మ గురించి చెప్పడం కోసం. వేదం పరమార్థం అది. ఇవన్నీ చెప్పిందంటే చెప్పచ్చుగాక, కానీ పరమార్థంగా చెప్పిన సబ్జెక్ట్ భగవంతుడి గురించి చెప్పడానికే. అది వేదం ఆయన్నే చెప్తుంది. ఆ మాట ఆయనే చెప్పాడు. వేదేశ్చ సర్వై రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం అన్నాడు 18వ అధ్యాయంలో. వేదములన్నిటి చేత తెలియబడేవాడు నేనన్నాడు. అది వేద విషయ. ఆయన ఎలా ఉన్నాడు? ధియాం సాక్షి, బుద్ధికి కూడా సాక్షిగా ఉన్నాడు. అదే ధియోన ప్రచోదయాత్. యో బుద్ధే పరతస్థు సహ. ఇక్కడ ఒక్క శంకరుల శ్లోకం పట్టుకుని ఒక గీతావాక్యం ఉపనిషద్ వాక్యం కూడా చెప్పచ్చు. అది చెప్తాను ఇక్కడ. ధియాం సాక్షి శుద్ధో హరి, అటువంటి హరి. మీరు చెప్పిన హరి భూమి మీదకి వచ్చాడే, ఎందుకు వచ్చాడో చెప్తున్నా వినండి. అసురహంత రాక్షస సంహారకుడు అబ్జనయన పద్మనేత్రుడు ఆయన శంఖచక్ర గదా పద్మాడుతున్నాడు. అరే కృష్ణుడు ఎప్పుడు అన్నట్టు తెలియదే, పుట్టినప్పుడే అలా వచ్చాడు అవునా లేదా? పుట్టినప్పుడే అలా కనబడ్డాడు. ఎవరికి? దేవకి. వస్తే ఎవరికి? అది గది శంఖీ చక్రి విమల వనమాలి స్థిర రుచి. ఆయన కాంతి ఇవాళోలా రేపోలా ఉండదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది సంపూర్ణం. అది స్థిర రుచి. శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణ అక్షి విషయ. ఆయన కంటికి కనబడాలి. ఇలాంటి ఆయన్ని చూడడం కోసం మహాత్ములు ఎన్ని సాధనలు చేస్తారో తెలుసా అంటాడు మరో శ్లోకంలో. అంటే ఇలాంటి సాధనలు చేస్తే ఆయన అక్షి విషయమే కనబడతాడు అని చెప్పడం. ఏమిటా సాధనలు? అనూనాయమ్యాదౌ యమనియమముక్షైస్సుకరుణై నిరుధ్యేదం చిత్తం హృది విమలమానీయ సకలం యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయనమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయ. ప్రవరమతులు, ప్రవరమతులు అంటే గొప్ప బుద్ధి ఉన్నవాళ్ళు. అంటే ఎవరు? మనం కాదనమాట, అనకండి. గొప్ప బుద్ధి ఉన్నవాళ్ళు అంటే యోగులు. వాళ్ళు ఏం చేస్తారంటే యమము నియమము మొదలైనవి పాటిస్తూ కరణైహి నిరుధ్య ఇంద్రియములను అలా క్రమంగా నిరోధిస్తూ చిత్తముని హృదయంలో పెట్టి, అంటే చింతన చేసే చిత్తాన్ని అంతర్ముఖం చేసి అని అర్థం. ఇక్కడ అంతర్ముఖం చేసి క్రమంగా ఏ పరమాత్మలో లీనమవుతారో ఆ పరమాత్మ అయిన కృష్ణుడు నాకు గోచరించుగాక. అంటే కృష్ణుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పేశారు చూసారా, యమనీయమాది సాధనల ద్వారా యోగులు సమాధి స్థితికి వెళ్ళి అంతర్ముఖంగా ఏ పరమాత్మను పొందుతున్నారో ఆ పరమాత్మ అయిన కృష్ణుడు నా కనులకు కనబడుగాక. అరే మీరే చెప్తున్నారు ఇంద్రియాలను నిరోధిస్తే కానీ కనబడ్డాను. మీరు కన్ను ఇంద్రియమేగా, కంటికి కనబడుగాక అంటే అనుభవంలోకి వచ్చుగాక అని అర్థం. ఇక్కడ అనుభవానికి రావాలి కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణుడు నాకు కనబడాలి అన్నారు ఇక్కడ. అంతేకాదు, అక్షణ్వతాం ఫలమిదం నపరం విధాం అనడమే కాదు, దృశిసు పక్ష్మకృతం శపంతి అని కూడా అన్నారు గోపికలు. కృష్ణుని చూస్తూ చూస్తూ కంటి ముందు ఆయన రూపం చూస్తూ ఉండగా బ్రహ్మను తిట్టుకున్నారట. బ్రహ్మదేవుడిని ఎందుకని తిట్టడం? కృష్ణుడు కనబడుతుంటే అంటే మధ్యలో రెప్ప పడుతుంది. ఈ రెప్ప పడేటట్టు చేసిన వాడేవాడు బ్రహ్మదేవుడు. కనుక రెప్పపాటు ఎందుకు పెట్టాడో బ్రహ్మదేవుడు అని బ్రహ్మను తిట్టాడు. పక్ష్మకృతం శపంతి, ఆ రెప్ప పెట్టిన బ్రహ్మను తిట్టారు అంటే అర్థం కృష్ణ వియోగం రెప్పపాటు కాలం కూడా తట్టుకోలేనంత భక్తులు వారు ఇక్కడ. అదండి గ్రహించవలసింది. అది ఎవరికి అర్థమవుతుంది? అలాంటి కృష్ణుడు యోగులు సమాధిస్థితిలో వెళ్ళి ఇంద్రియాన్ని నిగ్రహించి చిత్తాన్ని హృదయంలో లీనం చేసి ప్రవరమతులైన యోగులు ఏ పరమాత్మను చూస్తారో ఆ పరమాత్మైన కృష్ణుడు నాకు కనబడుగాక. అంటే ఇక్కడ కూడా కృష్ణుడు అనగానే ఒక కాలంలో జన్మించిన మానవుడు, రాముడు అనగానే అటువంటి వాడు అనుకోకుండా శుద్ధమైన బ్రహ్మమని ప్రతిపాదన చేస్తున్నారు. కనుక ఇవాళ శుద్ధ బ్రహ్మము మన కోసం రాముడే కనబడింది, కృష్ణుడే కనబడింది, రెంటికి మూలమైన విష్ణువై కనబడింది. ఇలాగా శంకరులు సందర్శించిన మహావిష్ణువు అనే టైటిల్ మనం ఇవాళ సార్థకం చేసుకున్నాం. ఆయన చూశాడా, మనకు చూపించాడా? చూసి చూపించాడు. అటువంటి కృష్ణ పరమాత్మకు నారాయణకు నమస్కారం చేస్తూ, ఇంకా వినాలనిపిస్తాం, చూడాలనిపిస్తుంది కదా, చెప్పింది చెప్పకుండా మరో శ్లోకంతో మళ్ళీ రేపు చూడడానికి సిద్ధమవుదాం. సర్వం శ్రీ నారాయణ చరణారవిందార్పణమస్తు స్వస్తి. ఒక చిన్న ముఖ్య విషయం, ఇవాళ ఋషిపీఠం వారి మధ్య ఒక నూతనమైన పుస్తకాన్ని ప్రచురించారు. అది ప్రతి ఇంటా ఉండవలసింది, ప్రతి పిల్లాడి చేతుల్లో ఉండాల్సినటువంటి, ముఖ్య యువత చేతుల్లో ఉండవలసిన గ్రంథం. ఏ టు జెడ్ ఈ పుస్తకం పేరు. ఇలాంటి పేరు కూడా ఋషిపీఠం వాళ్ళు పెడతారంటే పెడతారు. ఇందులో విశేషం ఏంటంటే, మనకి రెండు రకాల విదేశీ దాడులు జరిగాయి. మొదటి దాడుల్లో ధ్వంసం, నాశనం. రెండో దాడిలో మన ధర్మం మీద అవమానం. మనలో ఏది మంచి పాయింటో దాన్ని నెగిటివ్గా చూపించడం. అలాంటి అపోహలు మనకు పెట్టేశారు. మీరు విగ్రహాలను పూజిస్తారు, కనబడిన ప్రతిదానికి దండం పెట్టేస్తారు, చెట్టుని పుట్టని. మీలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, గోవులకు దండం పెడతారు. ఇలాంటి లేనిపోనివన్నీ తప్పుల్లాగా చూపించడం మొదలుపెట్టారు. ఇంకా అపోహలు చాలా చాలా చెప్పేశారు. కానీ బస్ అసలు స్వరూపం ఏమిటి, వాళ్ళు ఎలాంటి నిందారోపణలు చేశారు, ముఖ్యంగా కొలోనియల్ ఇన్వేజన్స్ అంటే వలసవాదులుగా వచ్చినటువంటి పాశ్చాత్యులు వాళ్ళు రేపెట్టినటువంటి తప్పుడు అభిప్రాయాలు, అవి ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ కాలంలో ప్రవేశించి ఎప్పటికీ బాగులేని స్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి అపోహలను తొలగిస్తూ అసలు అసత్యాలేమిటి, నిజాలేమిటి, ఇది ఏ టు జెడ్ అంటే ఏతో ఒక మొదలుపెట్టి ఒక పాయింట్ వాళ్ళ ఆరోపణ. దాని ఆరోపణ స్వరూపం ఏంటి, అసలు నిజమేమిటి, మనం తెలుసుకోవాల్సిందేమిటి. ఇలాగా ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుంటూ అలాంటి తేలిక భాషలో రచించినటువంటి పుస్తకం ఋషిపీఠం ధారావాహికగా కొన్ని నెలలు వచ్చింది. అందరికి ఉపయోగం అవుతుందని పుస్తకంగా వేశాం. అయితే ఈ పుస్తకంలో సెంచురీస్ నుంచి, శతాబ్దాల నుంచి అనేక మంది మహాత్ములు, మహానుభావులు చెప్పిన మంచి మాటలు కూడా, వాళ్ళ అనుభవంతో పరిశీలనతో చెప్పినవి కూడా జత కలిపి ఈ పుస్తకాన్ని ఒక పరిపూర్ణం చేసి, ఏ టు జెడ్, అసత్యాలు అసలు నిజాలు, కొలోనియల్ మిత్స్ ఎఫెక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్, సత్యపథం అనే పేరుతో ఒక ఆలోచనాపరులైన మేధావి గారి చేత రచింపబడి జరిగింది. ఇది బిఎస్ శర్మ గారు అనేవారు రచిస్తే ప్రామాణికమని భావించి దీన్ని ఋషిపీఠం సగర్వంగా ప్రచురించి తీసుకొచ్చింది. ఇవి విడుదలైన కొద్ది కాలంలోనే అన్ని కాపీలు అమ్ముడైపోయి మళ్ళీ కొత్తగా ముద్రితమై ఈ ప్రవచనాల కాలంలో వచ్చింది. కనుక సద్వినియోగపరచుకోండి. ఋషిపీఠం కౌంటర్ వద్ద ఉంటుంది.
శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయైన ధీర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద వర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు సరదాం శతం మంగళం. కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.